పురివు ప్రసాద్ గారు 23-24 వచనంలో చదువుతాం.
ప్రెసిడెంట్ సార్ 23-24 చదువుతున్నా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదేవంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులోన మార్గదర్శకులారా, దోమ లేకుండా ఒడియ కట్టి ఒంటెను మింగువారు మీరే. ప్రెసిడెంట్ సార్
బ్రదర్ సంపత్ గారు 25-26 వచనాలు.
సార్ ప్రెసిడెంట్ సార్ 25-26 వచనాలు చదువుకొని దేవుని మయపరుచుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, వీరి గిన్నెయ్యే పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. వృడ్డి పరిచేయుట గిన్నెయ్యే పల్లెమును వెలుపల శుద్ధి చేయనట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము.
27-28 వచనాలు డిఎఫ్జే ఇన్ఛార్జ్ గారు కొండారెడ్డి గారు.
సార్ ప్రెసిడెంట్ సార్
బ్రదర్ సమయం తీసుకోవచ్చు.
27-28 వచనాలు. అయ్యా వేషధారులైన శాస్త్రులారా, పరిచయలారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపుల శృంగారము కాకపోవడము గాని లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కలవశంతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపుల మనుషులకు నీతి మంతులుగా అగబడుచున్నారు గాని లోపల వేషధారంతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. ప్రెసిడెంట్ సార్
29-30-31 వచనాలు సిస్టర్ బ్యూలా వెంకట గారు స్టడీ టీమ్ నుంచి.
బ్రదర్ ప్రెసిడెంట్ అండి అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిషయులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతి మంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినాల్లో ఉండిన ఎడల ప్రవక్తల మరణం విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకుందురు. అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకుంటున్నారు.
స్టడీ టీమ్ నుంచి ట్రైనింగ్ టీమ్ నుంచి శ్యామల్ ప్రజలు 32-33-34 వచ్చినారు.
సార్ వదనాలు సార్
సంబంధించి
మీరును మీ పితృల పరిమాణము పూర్తి చేయుడి, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు. అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణమునకు తరుముదురు. వదనాలు సార్
తిమోతి బ్రదర్ 35-36 వచనాలు.
ప్రైజ్డర్స్ నీతిమంతుడైన ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన పరాకీయ కుమారుడ చక్రియ రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చిన ఇవన్నీ ఈ తరం వారి మీదకు వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. థ్యాంక్ యూ
సార్. 37-39 వచనాలు మట్టి ప్రసాద్ గారు.
ఎరుసలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండు దానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు వల్లకపోతుంది. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చివాడు స్థితింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను.
చక్కగా మీకు కేటాయించబడినటువంటి పోర్షన్ చదివినటువంటి స్టడీ టీమ్ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు 2వ రోజు స్టడీ ఈ రోజు బైబిల్ స్టడీ యొక్క నియమాలు ఒకసారి మనం చూసుకుందాం. మొదటిగా రివ్యూ ఉంటుంది, ఈ ఏమేమి నిన్న జరిగినటువంటి బైబిల్ స్టడీ మీద ప్రారంభంలో మొదటి రోజు బైబిల్ స్టడీ జరిగిన విషయాలు 5 నిమిషాలు మించకుండా స్టడీ లీడర్ విధిగా ప్రస్తావించాలి. ఎస్ఎఫ్జె స్టడీ టీం నుంచి ఇచ్చిన ప్రశ్నలు, ఇది రెగ్యులర్ బైబిల్ స్టడీ సంబంధించింది. ప్రశ్నల అనంతరం సజీవ వాహిని వ్యాఖ్యానం నుండి కీలక అంశాలను స్టడీ లీడర్ ప్రస్తావించాలి. తర్వాత ఆ పారాగ్రాఫ్ యొక్క కాంటెక్స్ట్ సందర్భం గురించి తప్పక మాట్లాడేటట్లు చూడాలి. సందర్భంగా ఏ పరిస్థితులు అక్కడ ఉన్నాయో గుర్తించడం. తర్వాత ఇవ్వబడినటువంటి అధ్యాయం ముగింపులో అధ్యాయంని ఎన్ని విభాగాలుగా ఉన్నదో చెప్పాలి. పారాగ్రాఫ్ నుండి స్టడీ టీమ్ కి మొదటి ప్రాధాన్యత ఇస్తూ వ్యక్తిగత అన్వయింపు అప్లికేషన్ మాట్లాడేట్టుగా చూడాలి. తదుపరి మిగిలిన సభ్యులకు అవకాశం ఇవ్వాలి. అన్వయింపు అనగా చదివిన వారు ఏమి నేర్చుకున్నారు, ఏమి మార్చుకోవాలి అనుకుంటున్నారో తెలియచేయటం. ఇతరుల గురించి గాని అందరి గురించి గాని మాట్లాడకూడదు. చివరిగా స్టడీ చేసినటువంటి వాక్య భాగం బట్టి ప్రభువును స్తుతించి బైబిల్ స్టడీని ముగించాలి. ఇవి ఈరోజు మనం బైబిల్ స్టడీలో ఉన్నటువంటి అంశాలు. ముందుగా నిన్న జరిగినటువంటి బైబిల్ స్టడీ నుంచి చిన్న రివ్యూ మనం తీసుకుందాం. నిన్న జరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మరి శిష్యులతోనూ బహిరంగంగా ప్రసంగం చేస్తూ శాస్త్రంలో పరిశీలనను ఉద్దేశించి వారు చిన్న విషయాలు అంటే పుదీనా, సోపు, జీలకర్ర లాంటి వాటిలో కూడా దశం భాగం తీస్తా ఉన్నారు. చాలా శ్రద్ధగా ఈ పనులన్నీ చేస్తా ఉన్నారు. అయితే దేవుని ధర్మశాస్త్రంలో కోరుతున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి మరి ప్రజల ఎడల కనికరం, న్యాయం తీర్చడం, విశ్వాసం వంటి ప్రధానమైనటువంటి విషయాలను వదిలేస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారిని హెచ్చరిస్తా ఉన్నాడు. తర్వాత ధర్మశాస్త్రంలో అపవిత్రమైనటువంటి చిన్న జీవులైనటువంటి దోమల్నే వడికడుతున్నారు. అంటే చిన్న విషయాలు మరి పుదీనా, సూపు లాంటి వాటిలో కూడా వాళ్ళు దశంభాగం తీస్తున్నారు. అపవిత్రమైనటువంటి పెద్ద జీవైనటువంటి ఒంటెను మింగుతున్నారు. అంటే దేవుడు ఏదైతే ఎక్కువగా మరి ధర్మశాస్త్రం నుంచి ఆశిస్తున్నారో, న్యాయం కరుణ, మరి బీదలను కనికరించడం, విధవరాండ్రుని కనికరించడం, ఇవేమి కూడా వారి కరుణ చుట్టూ ఇవన్నీ కూడా వదిలేస్తున్నారు అనేటువంటిది వారిని హెచ్చరిస్తా ఉన్నాడు. తర్వాత బయటికి వీళ్ళు చాలా శుభ్రంగా ఉన్నట్లుగా వస్త్రధారణ తోటి ఉంటున్నారు, కానీ లోపల మాత్రం ప్రజలను దోచుకోవడము, దురాశ, స్వార్థంతో నిండినటువంటి హృదయం, ఇది దేవుడు అసహించుకుంటున్నాడు లోపల హృదయం సరిగ్గా లేకపోవడాన్ని బట్టి అనేటువంటి విషయాన్ని మనం స్టడీ చేసాం. సున్నం కొట్టినటువంటి సమాధుల్లాగా ఉంటున్నారు. మరి బయటకేమో చాలా చక్కగా మంచిగా మరి వస్త్రాలు అన్ని ఉంటున్నాయి, కానీ లోపలేమో కుళ్ళు, ఏవైతే ఈ దోపిడీ, దురాశ, స్వార్థం లాంటి మనస్తత్వాలు ఇవన్నీ ఉంటున్నాయో, వారి హృదయంలో ఎలాంటి మార్పు లేకుండా అలాగే ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని మనం స్టడీ చేయడం జరిగింది. అలాగే పరిశీలన శాస్త్రం ఉద్దేశించి మీరు ప్రవక్తల్ని ఏమంటారు పరిశీలార వాళ్ళు, పితరుల్లో టైంలో మేమున్నట్లయితే మేము అలా చేసేవాళ్ళం కాదు, మేము బాగా ఉండేవాళ్ళము, మా తల్లి మా పితరులు అయితే ఇట్లాగా ప్రవక్తను హింసించారు, మేమైతే అలా చేసేవాళ్ళం కాదు అని అంటున్నారు. కానీ వాస్తవాన్ని మీరు అంతకన్నా ఎక్కువ ఘోరంగానే ఉంటున్నారు అనేటువంటి వారి యొక్క హృదయం గురించి యేసుక్రీస్తు వారు శాస్త్రులు పరిశీలిని హెచ్చరిస్తా ఉన్నారు అనేటువంటిది నిన్న మనం స్టడీ చేయడం జరిగింది. ఈ రోజు బైబిల్ స్టడీ నిమిత్తం ఈ సమయాన్ని మహేశ్వరానికి అప్పగిస్తా ఉన్నాను. అన్న ప్రైజ్ రాడన్న.
ప్రైజ్ రా. వాయిస్ వస్తుందా?
వాయిస్ క్లియర్ గా ఉంది.
ప్రార్థన చేసుకుందాం, త్వరలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపం దేవా, దయగలిగిన రక్షక, సర్వాధికారైన ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మా జీవితంలో అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన దినాన్ని బట్టి, 24వ తేదీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ మీ పాదాన్ని ఆశ్రయించాం దేవా, మీకు వందనాలు. ఈ దినమంతటిని మీరు తీవ్రకరంగా మీరు ఉంచండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల జరుగుతున్న భాష ప్రార్థనలోను, ఉదయకాలం బైబిల్ స్టడీలోను, సాయంకాలం ప్రభా మరి నూతన సహవాస ప్రతిష్ట ఆరాధనలోను నెల్లూరు సహవాస ప్రతిష్టలోను మీ సన్నిధిగా ఉంచండి ప్రభా. మీకు వందన స్తోత్రాలు. అట్లాగే బైబిల్ స్టడీని మీరు ఎంతో దీవెనకరంగా నిండుదనం జరిగించారు. ఈ రోజు కొనసాగించడానికి ముగించడానికి కూడా మీరు సహాయం చేయండి. కొన్ని ప్రసాదాలను మీరు బలపరచండి. సంపద బృదం మీరు బలపరచండి. కొండారెడ్డిని మీరు బలపరచండి. ప్రభా మీకు వందనాలు. బియోలా వెంకట్ని శామ్యుయల్ మీ దయగల హస్తాలు కప్పు చెప్తున్నా. తిమోతిని బలపరచండి. మట్టి ప్రసాద్ మీరు బలపరచండి. ఆయన బైబిల్ స్టడీని నడిపిస్తా ఉన్న ఉదయను కూడా మీరు బలపరచమని వేడుకుంటూ ఉన్నాం. నన్ను జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారందరికీ ఆశీర్వాదకరంగా సమయాన్ని ఉంచండి. ప్రభా మేము ఇంకా వాక్యాన్ని మీరు రాయించిన ఉద్దేశంలోని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటూ విదాయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠ నామములో ఉదయకాలపు బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు నిన్నటి దిన మందు ఈరోజు బైబిల్ స్టడీని నడిపిస్తా ఉన్న ఉదయబాబు సిఏ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నారు. ఎన్నో వచ్చిన వరకు వచ్చిన మెంబడి వచ్చిన డిస్కషన్ అయ్యింది. ఉదయ్
31 వచ్చిన వరకు అయిపోయింది.
31 బ్యూలా వెంకట పోర్షన్ వరకు అయింది. ఓకే. పొరుగు ప్రసాద్ అన్న సంపత్ బ్రదర్ కొండారెడ్డి బ్యూలా వెంకట ఆల్రెడీ నిన్న ముందు వచ్చిన వెంబడి వచ్చిన డిస్కషన్ అయింది. ఏమైనా మీరు యాడ్ చేసేదన్నా మాట్లాడేదన్నా మాట్లాడవచ్చు. ఏమీ లేకపోతే మనం ఆ తదుపరి పోర్షన్లోకి వెళ్తా ఉన్నాం. మీ పోర్షన్లో నుంచి ఏమీ లేదు అని మీరు ఒకసారి కన్ఫర్మ్ చేస్తారా? ఏమన్నా ఉంటే మాట్లాడండి.
ఏం లేదు సార్ మా పోర్షన్.
ఓకే ప్రసాద్ అన్న క్లియర్
బ్రదర్. ప్రైజ్ లేడండి. నాకు కూడా ఏం లేదు బ్రదర్, క్లియర్ గా.
ఓకేమ్మా. బిల్ల వెంకట్ కొండారెడ్డి అట్లాగే సంపత్ బ్రదర్.
ప్రైజ్ లేడు సార్.
ప్రైజ్ లేడు సార్. ఏం లేదు సార్.
రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. తర్వాత తదుపరి పోర్షన్ 32, 33, 34 ట్రైనింగ్ టీం నుంచి శామ్యుయల్ అనే పోర్షన్ లో నువ్వు మాట్లాడేది ఏమైనా ఉందా? ప్రశ్నలు తీసుకోవచ్చా? అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ అందుబాటులో ఉంది. తప్పకుండా మీరు మీ ప్రశ్నలు మీ సమాధానాలు మీరు చర్చలో చాట్ బాక్స్ ద్వారా పాల్గొనడానికి అవకాశం ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. సామీ
సార్, ఎవరైనా ప్రశ్నలు అడిగితే నేను చెప్పడానికి సిద్ధంగా.
32, 33, 34 వచ్చిన నాళ్ళలో ఒకవేళ మీకేమైనా అర్థం కాని ఉంటే మీకు సమాధానం చెప్పడానికి సోదరుడు సామీ సిద్ధంగా ఉన్నాడు. మీరు ప్రశ్న ఉంటే అడగచ్చు. మనం ఈరోజు పోర్షన్ ముగించుకోవాలి. ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. ఏమి లేకపోతే స్టడీ టీం వాళ్ళు ఏమి లేవు అనేది మీరు అన్మిట్ అయ్యి మాట్లాడితే ముందుకెళ్ళిపోదాం.
బ్రదర్, మీరును మీ పితరుల పరిమాణం పూర్తి చేస్తారు. మీ పితరుల పరిమాణం పూర్తి చేయడమంటే ఏం పూర్తి చేస్తారు?
సార్, సార్ 34లో ఆయన అందుచేత అనేసి కనెక్ట్ చేసి మాట్లాడుతున్నారు సార్. భవిష్యత్తు సార్ సార్ వందనాలు సార్. అది కనెక్ట్ చేసి 34లో అంటున్నారు వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారు పంపించే వాళ్ళని జ్ఞానులు గాని శాస్త్రులు గాని ప్రవక్తలు పంపిస్తే వాళ్ళు చంపి దాన్ని సంపూర్తి చేస్తారు అనేసి అంటున్నారు సార్. వందనాలు సార్.
ఓకే బ్రదర్, థ్యాంక్
యూ. ఇంకొకటి కూడా సార్, అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా వాళ్ళు చేయబోయే కార్యాన్ని కూడా ఆయన చెప్తున్నారు అనేసి నాకు అనిపిస్తుంది సార్. వందనాలు సార్.
ఇప్పుడు మీ పితృల పరిమాణం పూర్తి చేస్తున్నారు, ఆ పూర్తి చేయుడి అన్న మాట దగ్గర నువ్వు కంక్లూడ్ చేస్తుంది 34వ వచనంలో
యేసుక్రీస్తు ప్రభు కోసమా ఆ మాట మాట్లాడేది?
సార్ అది ఫస్ట్ ప్రవక్తలకు, జ్ఞానులకు, శాస్త్రులు అనేసి ముగ్గురు మూడు కేటగిరీలు చెప్పారు సార్ ప్రభు. సో సార్ నా ఆన్సర్.
ఓకే, ఇంకేమైనా మాట్లాడుతుందండి? 32, 33, 34 వచనాలు మీరు ఏమైనా మాట్లాడితే సాంగ్యులు సిద్ధంగా ఉన్నాడు.
సార్ 33వ వచనంలో సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగు తప్పించుకుందరు అనేది, సర్పములారా అనేది ఎవరినంటుండు, సర్ప సంతానమా అని ఎవరినంటుండు, నరక శిక్షను ఎలాగు తప్పించుకుందరు అనేది అది ఎలా సార్?
అంటే మీరు ప్రశ్న క్లారిటీతో అడిగితే క్లారిటీతో సమాధానాలు వస్తాయి. అంటే నరక, మీరు సర్పములారా సర్ప సంతానమా అన్న పదాలు అర్థం కాలేదా? ఎవరిని ఉద్దేశించి ఆ పదం అంటున్నారా? మీ ప్రశ్న మళ్ళీ ఒకసారి క్లారిటీ అడగండి.
సర్పములారా అని ఎవరిని గురించి అంటున్నాడు, సర్ప సంతానమా అని మళ్ళీ ఎవరిని అంటున్నారు, నరక శిక్షణ మీరు ఎలా తప్పించుకుందరు అనేది ఎందుకు ప్రభు అలా మాట్లాడుతున్నారు అనేది అర్థం కాలేదు.
ఎందుకు అలా మాట్లాడుతున్నారు? స్వామి మాట్లాడతావా?
సార్, సార్ అడిగిన రెండు ప్రశ్నలకి యాక్చువల్ గా అక్కడ వాళ్ళ స్వభావాన్ని బట్టి ఆది కాండంలో కూడా సర్పం యొక్క స్వభావం తెలుస్తుంది. ఈ మాటని 12వ అధ్యాయంలో ప్రభు కోట్ చేస్తారు సార్. సర్ప సంతానం అన్న దగ్గర వాళ్ళు పితరుల స్వభావమే వీళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళని సర్పములారంటున్నారు, అదొకటి. నరక శిక్షణ మీరు ఎలాగ తప్పించుకుందరు అన్న దగ్గర ఆయన వాళ్ళు నాశనాన్ని కోరట్లేదు గాని భవిష్యత్తులో మీకు ఇట్లా ఉంది హెచ్చరిస్తున్నారు. అక్కడ ఆయన దీర్ఘశాంతం కూడా ఓపిక కనిపిస్తూ ఉంది సార్. అలాగే ఆయన ఖచ్చితంగా మీరు మారకపోతే మీకు శిక్ష తప్పదు అన్నది కూడా హెచ్చరిస్తున్నారు సార్. వందనాలు సార్.
ఏమైనా సమాధానం వచ్చిందా కరువు ప్రసాదానికి?
ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తే
రైట్. సర్పములారా సర్ప సంతానమా అని మనుషుల్ని లేకపోతే ఈ శాస్త్రం పరిచయం ఎందుకు అంటున్నారు? అక్కడ కూడా అన్నారు అని అంటే అన్నారు, ఎక్కడ అన్నారు కాదు, ఎందుకు అన్నారు అది ప్రశ్న. నరక శిక్షను తప్పించుకోలేరు అని ఎందుకు అన్నారు అది ప్రశ్న. స్టడీస్ ఇంకెవరైనా మాట్లాడతారా?
ఒకటి యాడ్ చేస్తాను సార్. ఆల్రెడీ ఆయన వాళ్ళని గుడ్డి వాళ్ళారా అలాగే వేషధారులారా అంటున్నారు. అంటే లోపల ఒకటి ఉంది కానీ బయట వాళ్ళ ప్రవర్తన వేరు, కపట స్వభావం, వాళ్ళు హృదయం బాగలేదు. సో అలాంటి సర్పం స్వభావం వాళ్ళు ఉందనేసి ఆయన కోట్ చేసి మాట్లాడుతున్నారు సార్.
అంటే నీ లెక్క ప్రకారంగా సర్పాలన్నీ కూడా లోపల ఒకలాగా ఉంటాయి, బయటకు ఒకలా ప్రవర్తిస్తాయనా అని చెప్పేది? పాములన్నీ కూడా నటిస్తూ ఉంటాయని అంటావు అయితే. సరే, స్టడీ టీం మాట్లాడతారా ఎందుకు శాస్త్రులు పరిచయం పట్టుకొని సర్పములు సర్ప సంతానము అని అంటున్నాడు? మనుషులు సర్పాలు ఎట్లా అవుతారు, మనుషులు సర్ప సంతానం ఎట్లా అవుతారు, దాని మీద మీ అభిప్రాయాలు ఏమైనా మాట్లాడతారా స్టడీ టీం?
మోసపూరితంగా కపటంతో తిరుగుబాటు స్వభావంతో.
ఒక నిమిషం, అదే నువ్వు గానీ ట్రైనింగ్ టీవాలు గాని డివిజనల్ ఇన్ఛార్జెస్ మాట్లాడలేకపోయిన కాడ మీరు మాట్లాడాలి. డివిజనల్ ఇన్ఛార్జెస్ ని మాట్లాడించాలి. డివిజనల్ ఇన్ఛార్జెస్ మాట్లాడండి. అలాగే చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది, చాట్ బాక్స్ లో కూడా మీరు సమాధానాలు మీరు మాట్లాడవచ్చు. కొరివి ప్రసాద్ అన్న ప్రశ్న అది. తర్వాత సంపత్తు కొండారెడ్డి
తిమోతి మట్టి ప్రసాద్ నలుగురు మాట్లాడాలి. సంపత్ బ్రదా,
సర్పం ద్వారా సర్ప సంతానం అనేసి ఈ వచనానికి బదులు మొదటగా ఆదామ వారు చేసినటువంటి పాపం అంటే సర్పం వలనే కలిగినది కదా సార్ లోకంలో వచ్చినది, ఆ ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడడానికి అర్థమైంది సార్.
అర్థం కాలేదు, మళ్ళీ రిపీట్ చేయండి.
మనకు లోకంలో పాపము సర్పం వల్లనే కదా సార్ వచ్చినది, ఆదామ వలన మోసపుచ్చి
ఓకే
వారు తినకూడనివి పండ్లు తిని ఆ విధంగా పాపం సంక్రమించింది కాబట్టి ఆ ఉద్దేశం పోతే అక్కడ మన ప్రభు అయిన దేవుడు బోధించడని నేను ఆలోచిస్తున్నా.
మొదటిగా పాపం సర్పం వల్ల వస్తే ఇప్పుడు వేలెట్లా సర్పాలు అయ్యారు, వేలెందుకు సర్ప సంతానం అయ్యారు, వేరేమైనా అలాంటి పాపాన్ని తీసుకొస్తున్నారా, మీరు ఎలా కనెక్ట్ చేస్తున్నారు అది అడుగుతున్నాను నేను.
సూచనగా అనేసి నేను భావిస్తున్నా సార్.
దేనికి సూచనగా?
అట్లా ఆ విధంగా ఉన్నది కాబట్టి దాన్ని ఒక
ఏ విధంగా
అదే పాపం వల్ల వచ్చినది కాబట్టి వీరు కూడా పాప సంబంధికులని దేవుడు ఆలోచించారు.
ఇంకేమైనా మాట్లాడతారా?
అది సర్పము సర్ప సంతానం అంటే అది విష స్వభావం కలిగినటువంటి జంతువు కదా సార్. వీళ్ళు కూడా ఏంటంటే అంతరంగంలో అట్లాంటి కుళ్ళు చేదు ఒక విష స్వభావం లాగా అంటే టెస్ట్ అంతా కూడా అబద్ధము కపటము పై కనపడేది ఒక రకంగా ఉండేటువంటి స్వభావం ఏదైతే ఉందో విష స్వభావం అలాగా ఉన్నారని నేను అనుకుంటున్నాను.
ఆ లోపల ఉన్న విషం, ఆ లోపల విషం పెట్టుకున్నారు అన్న ఉద్దేశంతో ఆయన అంటున్నాడు అని అనుకుంటున్నాను. బాగుంది. తర్వాత ఆ యేసుమణి గారు వెస్ట్ గోదావరి నుంచి మత్తయి సువార్త 3:7 ఆయన సర్ప సంతానమా అన్నాడు. అదే ప్రశ్న, ఎందుకు సర్ప సంతానమా అన్నాడు, ఎందుకు వీళ్ళు సర్ప సంతానంగా ఆయన పిలుస్తున్నాడు అన్నది ప్రశ్న. ఎక్కడన్నారో మీరు మాట్లాడుతున్నారు, ఎందుకు అన్నది ప్రశ్న. దీవెనాయ్ గారు చిత్తూరు నుంచి, విషపూరిత స్వభావం వంచన మోసం కలిగిన వారు కొండారెడ్డి చెప్పినట్టుగానే వాళ్ళ స్వభావంలో విషం ఉంది అని అన్నారు. సూర్య అంటాడు, సర్పములారా సర్ప సంతానం అంటే పాము అని కాదు, తన ఏమంటాడంటే అపవాది అపవాదిని అనుసరించే వారులారా అని ఆయన అంటున్నాడు. సూర్య ఏమంటున్నాడంటే ఇది మిస్ అయింది, అపవాది మరి అతని సంబంధుడు. వీళ్ళు సర్ప సంతానం అంటున్న ఉద్దేశం సర్పం అంటే సాతాను, సాతాను అనుసరులు సాతాను సంతానంగా ఉన్నారన్న ప్రభు ఉద్దేశం అంటాడు. బాగుంది సూర్య. సువిశేషంగా మోసపూరితమైన జనం అన్నారు. శరత్ మత్తు 23:15 పెట్టాడు. నువ్వు అలా పెడితే మాకేం అర్థం కాదు, నువ్వేం చెప్పాలనుకున్నా అదే పెట్టాలి, వాక్యం పెడితే ఎట్లాగా 23:15 ఇప్పుడు మేమేం అర్థం చేసుకోవాలి, అక్కడ నరకపాతులుగా చేయుదురు అన్నదాన్ని అర్థం చేసుకోవాలి, ఏమి అర్థం చేసుకోవాలి. పుష్పవేణి గారు అనంతపురం, పాము లోపల విషయాన్ని కలిగి హాని చేస్తుంది, పరిశైలు తమ హృదయాలు అసూయ వేషధారణ కలిగి ఉన్నారు ఆ మాట మాట్లాడుతున్నారు. అపవాదిని అనుసరించే వారులారా అన్నట్టు అని పార్వతి బాలు మాట్లాడతారు. బాగుంది. చాలా కీలకమైన వాక్యం సోదరుడు రాజా చెప్పన్న
సార్. యోహాన్ సువార్త 8:44 కూడా ప్రభు అలాగే మాట్లాడుతున్నారు సార్, చదువుతాను నేను. మీరు
చదవమంటే చదవాలి, చదువుతా ఉన్న టైం పోతుంది. 8:44 ఏముంది చదవద్దు, చెప్పండి.
మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని అక్కడ కూడా సాతాను పిల్లలుగా మాట్లాడుతున్నారు.
పాములు పాము పిల్లలు అన్నట్టుగా కాదు, ఆది సర్పం సాతాను, సాతాను అనుసరులు, ఆ సాతాను స్వభావం కలిగిన వారు అని ప్రభు మాట్లాడుతున్నారు. దానికి యోహాను 8:44 చాలా సూటబుల్ వాక్యం. దాని అనురాధ ఏలూరు నుంచి కూడా కోట్ చేశారు. ప్రసాద్ అన్నదే మాట మాట్లాడుతున్నారు. దాన్ని మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. శాంతి ఇజ్రాయేల్ పాము నాలుకల్లాగా తమ నాలుకలకు పదును పెట్టుచున్నారు, వాళ్ళ పెదాల కింద నాగు విషం ఉంది అన్నారు. ఒక ఇమానుయేలు అంటాడు, ఏదేం తోటలో సర్పము అవ్వా ఆదామును దేవుడికి దూరం చేసినట్లే వీళ్ళు మనుషులు దేవుడికి దూరం చేస్తున్నారు కాబట్టి ఆ పదం వాడాడు అని అంటారు. ఎలి అంటాడు, వారి చెడు స్వభావాన్ని, కపట జీవితాన్ని, ప్రజలను సత్యం నుంచి దూరం చేసి తప్పుదారి పట్టించే వారి నాయకత్వాన్ని తీవ్రంగా ఖండించాడు. సుసన్న కిరణ్ తన అంటుంది, ప్రకటన 12:9 నుంచి సర్పం అంటే సాతాను, సర్పం అంటే ఆ పాముల్లో ఏ పాము అని కాదు కాని ఆది సర్పం, ఆది సర్పం సాతాను అని వాక్యాలు కోట్ చేశారు. ప్రశ్న, ఏమైనా సమాధానం వచ్చిందా ప్రసాద్, నీ ప్రశ్నకి నీకేమైనా సమాధానం వచ్చిందా?
వాళ్ళు సర్పములారా, సర్ప సంతానమా అనే దానికి మీరు పిల్లలే కాదు, అసలు మీరు ఆ సాతాను ఎలాంటి వాళ్ళు, మీరు అలాంటి వాళ్ళే అన్నట్టుగా ఇక్కడ నాకు సమాధానం వచ్చింది సార్. వాక్యం
సమాధానం వచ్చింది. ఓకే రైట్. కాబట్టి వాళ్ళు సాతాను సంబంధులు కాబట్టి నరక శిక్షను తప్పించుకోలేరు. ఇందులో సమాధానం వచ్చినట్టని దీన్ని డిస్కస్ చేయాలా?
అలాగున్న తర్వాత ఇక వాళ్ళకి శిక్ష తప్పదు అని ప్రభువే
రైట్ అన్న. అట్లాగే మీకు సమాధానం వచ్చింది, చాలా సంతోషం. అలాగే చాట్ బాక్స్ లో కూడా చక్కగా మాట్లాడుతున్నారు. మేము డివిజనల్ ఇన్ఛార్జెస్ తీసుకొచ్చి కూర్చోబడిన కారణం ఏంటంటే డివిజనల్ ఇన్ఛార్జెస్ వాక్యాన్ని ఎంత బాగా ఆలోచించగలుగుతున్నారు అన్నది చూడడానికి, తప్పులు దిద్దుబాటు చేయడానికి. మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటే నష్టపోయేది మీరు, మాకు పెద్ద వేదన. మేము డివిజనల్ ఇన్ఛార్జిగా పెట్టాము, కనీస వాక్యాన్ని కూడా వీళ్ళు ఆలోచించలేకపోతా ఉన్నారని మేము మీ నాయకత్వాన్ని ప్రశ్నించాల్సి వస్తుంది. అందువరకు మీరు కొంచెం సిద్ధపాటే వచ్చారని భావిస్తా ఉన్నాను. మీరు మాట్లాడాలి, ఆలోచించాలి, ఏది చెప్పినా సరే క్లారిటీ ఉండాలి, ఏదో చెప్పామన్నట్టుగా చెప్పకూడదు. మీరు డివిజనల్ ఇన్ఛార్జ్లు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు, ఏది చెప్పినా మీరు క్లారిటీతో ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు. ముందుకెళ్దాం మరి. 30 పోర్షన్లో ఇంకేమైనా ప్రశ్నలుంటే అడగండి. బ్యూలా వెంకట పోర్షన్లో నాకు 30 మీద క్లారిటీ కావాలి, 31 మీద క్లారిటీ కావాలి. ఎందుకు ఈ పదం అన్నాడు అన్నది మీరు ఎలా డిస్కస్ చేశారో తెలీదు. మీరు ప్రవక్తను చంపిన వారు కుమారులై ఉన్నారని మీ మీదే మీరు సాక్ష్యం చెప్పుకొనిచున్నారు. మేము వాళ్ళ కుమారులమని ఎట్లా సాక్ష్యం చెప్పుకుంటున్నారు? అది ప్రశ్న. 31 మీద ఏమైనా మాట్లాడతావా బ్యూల వెంకట్?
ప్రైజ్ అమ్మా. నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు మేము ఒకవేళ ఆ దినాల్లో ఉంటే మా ప్రవక్తలను చంపిన విషయాలు, అంటే మేము కూడా అక్కడ ఉన్నట్లయితే మా ప్రవక్తల్ని చంపినప్పుడు మేము, అంటే మా పితరులే చంపారు, మేము కూడా వారితో మేము పాలివారమై ఉండకపోదుము, మేము మంచివారమని చెప్పుకోవడానికి వారు ట్రై చేస్తున్నట్టుగా నేను అర్థం చేసుకున్నానన్న.
అది మంచి మాటే కదా, అది ఎట్లా వారు సాక్ష్యం చెప్తున్నట్టు? చెప్పు.
అలా అయినప్పుడు వెంటనే అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, అదిగో అంటే మీ పితరులే ప్రవక్తలను చంపిన విషయాలు చంపారు కాబట్టి మీరు ఆ రక్తం మీ మీద వేసుకుంటున్నారు. ఆ ప్రవక్తలను చంపిన కుమారులు చంపిన వారిలో మీకు
నువ్వు లెంతీగా మాట్లాడుకో, మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ చెప్పాం, ఏది మాట్లాడినా స్టార్ట్ గా నేరుగా మాట్లాడాలి, ఎక్స్ప్లెనేషన్ అడిగితేనే వెళ్ళాలి. మీరు అడుగుతున్న ఏంటి, మేము అలా చెయ్యము అన్నారు. అలా చెయ్యము అన్న మాట మంచి మాట, దానికి ఎందుకు ఈయన వాళ్ళని
వాళ్ళ కుమారులు చంపిన వారి కుమారులు అని చెప్పి కనెక్ట్ చేసేస్తున్నాడు. అది నా ప్రశ్న. ఎవరైనా స్టడీ టీం వాళ్ళు కూడా మాట్లాడొచ్చండి. ఇక్కడ మేము మా పితరుల దినాల్లో ఉంటే మేము ఆ పని చేసేవాళ్ళం కాదని చెప్పి మంచిగా మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు దానికి ఎందుకు తప్పు పడుతున్నాడు ఆ మాటని కూడా. స్టడీ టిప్స్
ప్రైజ్ లెస్ సార్
తిమోతి
వారి వాళ్ళ తండ్రులు చేసిన ఆచారాలు వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు.
ఆచారాలు చేసుకుంటూ వస్తున్నారా? ఏం ఆచారాలు చేసుకుంటూ వచ్చారు?
వాళ్ళ తండ్రులు ఏ విధంగా పితృమైన ప్రవక్తలను చంపారా సార్, ఆ విధంగానే వీళ్ళు కుమారులు అయ్యుండి కూడా ఇప్పుడు కూడా అలాంటి సాక్ష్యాలే మీరు వేసుకుంటూ వస్తున్నట్లుగా.
ఎక్కడున్నారు వాళ్ళు? ఏమన్నారంటే మేమైతే ఇలా చేసి ఉండము, మేము దీన్ని ఒప్పుకొని ఉండము, ప్రవక్తను చంపే విషయం ఒప్పుకొని ఉండము అని అన్నారు. అన్నదానికి యేసుక్రీస్తు ప్రభు మీరు వాళ్ళ కుమారులై ఉన్నారని మీకు మీరే సాక్ష్యం చెప్పుకుంటున్నారు అని ఎందుకు అంటున్నాడు? మేము అలా చేయం బాబు నా వాళ్ళన్నప్పుడు మీరు అలాగే చేస్తున్నారని చెప్పి ఎందుకు అంటున్నాడు ఆయన? అది ప్రశ్న. మట్టి ప్రసాద్ వాయిస్ లోలో ఉంది.
మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళు గతంలో ఎంతమంది ప్రవక్తలను వాళ్ళ పూర్వీకులు చంపారు, ఆ విధంగా వాళ్ళేమో క్రూర స్వభావం కలిగి ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా వీళ్ళు అంటే వాళ్ళున్న కాలంలో మేము అది ఆ విధంగా ఉండలేము అనే భావన ఇప్పుడు చెప్పారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు యేసు ప్రభుని కూడా వాళ్ళని అప్పగించి ఆయనను చంపించడానికి కుట్రలు చేస్తున్నారు. ఆ ఆలోచన యేసు భావించాడు కాబట్టి ఈ విధంగా మాట్లాడారని అనుకుంటున్నాను.
చాలా చక్కటి సమాధానం. దాన్ని సజీవ వాహిని కమెంటేటర్స్ కూడా మాట్లాడారు. వాళ్ళు ఏమంటారంటే మేమైతే అసలు అలా చేయించేవారం కాదు, అప్పుడేది అలా జరిగిపోయింది, ప్రవక్తను చంపితే ఎట్లా ఒప్పుకుంటాము అని మాట్లాడుతున్నారు గొప్పగా. కానీ యేసుని చంపాలనుకుంటున్నారు వాళ్ళు. యేసుని చంపాలనుకుంటున్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ మాట మాట్లాడుతున్నాడు అని సజీవ అని కామెంటరీలో వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ
ఒక వచనం కూడా
వద్దు, వచనాలు ఏం కూడా చేయొద్దు, వినండి. ప్రవక్తలను హతమార్చినందుకు వారు తమ పూర్వీకులపై నేరం మోపారు గాని ప్రవక్తలందరిలోని గనుణ్ణి దేవుని కుమారుణ్ణి వారు హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. మేమైతే అలా చేసేవాళ్ళం కాదని కబుర్లు బాగా చెప్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుని చంపడానికి మాటికి చిక్కులు పెడుతున్నారు, ట్రై చేస్తున్నారు. అందుకొరకు ప్రభు ఈ మాట అంటున్నాడు. వాక్యంలో ఈ కనెక్షన్ అక్కడ లేదు గాని ఆయన అనడానికి గల కారణం అది. బ్యూలా వెంకట నీకేమన్నా అర్థమైందమ్మా? రైట్ ప్రసాద్ అన్న, ఏదో వాక్యం కోట్ చేద్దాం అంటున్నారు, కోట్ చేయొద్దు,
చెప్పేయండి. వార్త 21:46 యేసుప్రభువారిని పట్టుకోవడానికి సమయం కూడా వాళ్ళు వెతుకుతున్నట్టుగా అక్కడ ఉంది సార్.
ముందటి అధ్యాయాల్లో 21:46 ఆయన పట్టుకోవాలని చూస్తున్నారు. అక్కడే కాదు, ప్రతిసారి ఆయన ఎలా సంహరిద్దాం, ఆయన మాట్లాడగానే వీళ్ళకి బీపీ వచ్చేస్తుంది, చంపేద్దామని చెప్పేసి చాలా ఆరాట పడుతున్నారు. కానీ మాట్లాడితే మాత్రం మేము నీతి మంత్రులు ఎదిగి చంపుతాం అని చెప్పేసి కబుర్లు చెప్తున్నారు. అందుకోసం మీరు వాళ్ళ పిల్లలు, వాళ్ళ స్వభావమే మీలో ఉందని ఆయన మాట్లాడుతున్నాడు. సరిపోతుంది. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు మాకు సమాధానం రాలేదని చెప్పి ఎలక్ట్రికల్ సహవాసం నుంచి శ్యామ్ బ్రదర్ అంటాడు. ఏ ప్రశ్న? ఉదయబాబు సీఏ గారు అడిగారు, ఆ ప్రశ్నకు సమాధానం రాలేదట. అదేం ప్రశ్న అంటే, మీ పితృల పరిమాణం పూర్తి చేయుడి అన్నదానికి మాకు క్లారిటీ రాలేదండి, ఎందుకు ఆ మాట అన్నాడు అన్నది ప్రశ్న. దానికి నువ్వేదో అందుచేత అని చెప్పి 34 కోట్ చేశావు, దానికి ఆయన కనెక్షన్ క్లారిటీ రాలేదు. ఎవరైనా మాట్లాడతారా? నెక్స్ట్ ఇమ్మీడియట్ వచ్చిన 32 మీ పితృల పరిమాణం పూర్తి చేయుడి అని ఏసయ్య అనడం యొక్క ఉద్దేశం, లేకపోతే ఆ మాట యొక్క అర్థం. స్టడీ టీం ఏమైనా మాట్లాడతారా? శ్యామ్ బ్రదర్ అంటాడు, పితృల పరిమాణం అనగానేమి స్పష్టంగా చెప్పగలరు అని అడుగుతున్నాడు ఆయన. ఆయన క్లారిటీ రాలా చెప్పాను
సార్. ఇదే 21:37-38లో ఎస్ ప్రభు వారికి చెప్తున్న మాటల్లో ఆ ద్రాక్ష తోట యజమాని తన కుమారుని పంపిస్తే సన్మానిస్తారు అనుకున్నాను, కానీ మీరు ఆ కుమారుని కూడా చంపేశారు అని అక్కడ మాట్లాడుతున్నారు సార్. అది కంప్లీట్ చేయటం అంటే ప్రభువును చంపటమే, వాళ్ళు మిగిలిన పరిమాణాన్ని కంప్లీట్ చేయటం సార్.
యేసుక్రీస్తు ప్రభువుని చంపడమే. యాక్చువల్లీ 34వ వచనాన్ని తను కనెక్ట్ చేశాడు గాని 30 ఆ మాట అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు కోసం ఆ మాట అన్న మాట్లాడాడు గాని 31వ వచనాన్ని కనెక్ట్ చేయాలి. 31వ వచనంలో యేసుని చంపాలనుకుంటున్నారు. కాబట్టి ఆయన 32వ వచనంలో మీ పితరులు చేసినట్టుగా మీరు చేయండి అని అన్నాడు. అది వాళ్ళ ప్రవక్తల్ని నీతిమంతుల్ని ప్రభువుని చంపాలనుకున్న ఆ కార్యం కొరకు ఆలోచిస్తున్నారు కాబట్టి దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అని ప్రసాద్ అన్న అంటాడు. ఏమన్నా మాట్లాడతారా? శ్యామ్ అన్న మీకేమన్నా సమాధానం వచ్చిందంటే మేము ముందుకెళ్తాం. సమాధానాలు కూడా చాట్ బాక్స్ లో పెడుతున్నారు. బాగుంది. చాలా చక్కటి వాక్యాలు పెడుతున్నారు. మార్కు సువార్త 11:18 సుసన్న అంటారు, ఆయన ఎలాగూ సంహరించుదుమా అని సమయం చూస్తున్నారు అని రాయబడింది అక్కడ. మత్తయి 14:12-14లో కూడా ఆయన ఎలాగూ సంహరించుమా అని ఆయన విరోధముగా ఆలోచించారు. మేము ప్రవక్తను అయితే చంపమని అన్నారు, కానీ ప్రవక్తల కంటే గొప్పవాడైన యేసయ్యని చంపాలనుకుంటున్నారు. అందుకొరకు ఆయన మాట మాట్లాడుతున్నాడు. స్రవంతి అంటది, బాప్తిస్మ్ ఇచ్చి యోహాను వాళ్ళు చంపారు, యేసయ్యని చంపాలనుకుంటున్నారు. కబుర్లు మాత్రం మేము చంపము ప్రవక్తల్ని, మేము అలా చేసిండే వాళ్ళు కాదని అంటున్నారు. మాట వేరు, వాళ్ళ ప్రవర్తన వేరేగా ఉంది. బాగుందమ్మా మీరు చక్కగా కోట్ చేయగలుగుతున్నారు. ఓకే, ముందుకెళ్దాం. తర్వాత ఇంకా శామ్యుయేలు పోర్షన్లో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? 31 మాట్లాడాం, 32 మాట్లాడాం, 33 మాట్లాడాం, 34 ఏమైనా మాట్లాడతారా త్వరగా? స్టడీ టీం ఏం మాట్లాడేది లేదని చెప్తే ముందుకెళ్తా నేను. స్టడీ టీం ఈ డివిజనల్ ఇన్ఛార్జ్లు మాట్లాడకపోతే అప్పుడు ట్రైనింగ్ డేమో మాట్లాడచ్చు. పట్టి ప్రసాద్
సార్ కంటిన్యూ చేయండి సార్, ముందుకెళ్ళండి సార్.
ముందుకెళ్దాము, మా క్లారిటీ ఉందని అంటాడు తాను. ట్రైనింగ్ టీమ్
నా ముందుకెళ్దామన్నా
చేస్తున్నా. 35, 36 తిమోతి పోర్షన్, తిమోతిని పోర్షన్ లో మాట్లాడేది ఏమన్నా ఉందా? నీ వాయిస్ ఏం
రావట్లే
మాట్లాడు.
క్లారిటీ ఉన్నా సార్?
తిమోతి క్లారిటీతో ఉన్నాడు. మీకేమన్నా ప్రశ్నలు ఉంటే మీరు అడిగితే ఆయన సమాధానం చెప్పగలుగుతాడు. 35, 36 ఏమైనా డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయా? ఒకవేళ ఏమైనా క్లారిటీ డౌట్ లేదు అనుకుంటే ముందుకెళ్దామని చెప్పండి, ఉంటే చెప్పండి. సాయం మీరు మాట్లాడు.
అంటే హేబుల్ మొదలుకొని బరకీయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును, ఇవన్నీ ఈ తరం వారికి వచ్చును అంటున్నారు. అంటే వాళ్ళ పితరులు చేసిన పాపాలు కూడా వీళ్ళ మీదకి వస్తాదని ఎట్లా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తారు.
పితరులు చేసిన పాపాలు పిల్లల మీదకి వస్తాదా అది ప్రశ్న. తిమోతి మాట్లాడు.
మొదటి నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని ఇప్పుడు వరకు కూడా అటువంటి విధానంలో ఉన్న వారి మీదకి, అంటే అపవాది యొక్క విధానాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వస్తాయని
వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి అని అంటే అయిపోయిందా? అంటే తండ్రుల పాపాలు పిల్లల మీదకి రావు అని ఉంది కదా, పితరుల పాపాలు వీళ్ళ మీద ఎందుకు వస్తాయి అన్నది ఆయన ప్రశ్న. దాన్ని ఆలోచించాలి. ఇంకేమన్నా మాట్లాడతారా ఎవరైనా?
అన్నారే మాట్లాడండి.
తండ్రుల పాపాలు పిల్లల మీదకి వస్తాయా అన్నది ప్రశ్న. అవదే మాట్లాడు, ఎవరు మాట్లాడడం లా
ఆనాడు మరి హేబేల మీద ఏ విధంగా అయితే కయ్యను అసూయతో అవిశ్వాసంతో కోపంతో తమ్ముని మీద చంపారు, ఆ తర్వాత ప్రవక్త అందరినీ కూడా వాళ్ళు అలాంటి స్వభావాన్ని కంటిన్యూ చేశారు. అలాంటి స్వభావం ఇప్పుడు వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీదకి వచ్చినటువంటి తీర్పు ఎట్లాంటి తీర్పు వచ్చిందో వీళ్ళ మీదకి ఈ తరానికి కూడా అలాంటి స్వభావంతోనే ఉన్నారు కాబట్టి అదే తీర్పు వీళ్ళ మీద కూడా వస్తుందని అర్థం చేసుకుంటారు.
అదే అది ఎంతవరకు న్యాయం అన్నదే, లేకపోతే అది ఎంతవరకు వాక్యానుసారం అన్నదే ప్రశ్న. రాజు కొత్తగూడి నుంచి ఒక మాట, రాజు డిఆర్డీఏ కొత్తగూడి నుంచి ఆయన ఏహెస్కేలు 18:20 కోట్ చేసి ఎవరు పాపం చేస్తాడో వాడే చేస్తాడు. కుమారుడు తండ్రి దోషమును భరింపడు, తండ్రి కుమారుని దోషాన్ని భరింపడు ఆ మాట ఉంది కదా అని అడుగుతున్నారు. నేను ఆ పాయింట్ తోటే ఈ ప్రశ్న శామ్యూయేలు అడిగాడు అనుకున్నాను. శామ్యూయేలు నీ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తావా అది క్లారిటీగా?
సార్ అదే సార్, పితరులు చేసిన పాపం ఆ తరానికి అంటే వాళ్ళ మీదకి వస్తుందా అన్నది ప్రశ్న.
ప్రశ్న అదే, ఆయన అదే ప్రశ్న అడిగాడు, నేను అదే తీసుకుంటున్నాను. మాట్లాడు అదే
ఇక్కడ కూడా, అంటే వాళ్ళ పితరులు ఎలాంటి స్వభావంతో ఉన్నారు, వీళ్ళు కూడా అలాగే ఉన్నారు కాబట్టి వాళ్ళ పితరులను బట్టి కాదు కానీ వీళ్ళు కూడా అలాంటి స్వభావంతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ తండ్రుల మీదకి ఎలాంటిది వచ్చిందో వీళ్ళకి కూడా అలాంటిదే వస్తుంది అనేటువంటిది ఇక్కడ ప్రకటిస్తున్నాను. నేను అర్థం చేసుకుంటాను.
ఎట్లా అర్థం చేసుకుంటా? ఏబీఎల్కి వీళ్ళకి ఏంటి సంబంధం, జకరియాకి వీళ్ళకి ఏంటి సంబంధం? ఆయన స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నాడు కదా
భవిష్యత్తు. కయ్యోను ఎలాంటి స్వభావంతో హేబెలును చంపాడో, జకర్యాని చంపినటువంటి వాళ్ళు ఎలాంటి స్వభావంతో చంపారో అలాంటి స్వభావంతోనే వీళ్ళు కూడా ఉన్నారు, మీరు కూడా అలాంటి శిక్షలోకి వెళ్ళబోతున్నారు అనేటువంటిది వీళ్ళు హెచ్చరిక చేస్తా ఉన్నారు.
వాళ్ళ రక్తం వీళ్ళ మీదకి రావట్లేదు, వీళ్ళు భవిష్యత్తులో చంపబోయే రక్తం వీళ్ళ మీదకి వస్తుంది అంటారా మీరు?
అవునన్నా.
ఓ అలాగే వాక్యం అలాగా ఉన్నట్టుగా అనిపించలేదు మీరు ఆ వ్యూలో చూస్తున్నారు. ఇంకేమైనా మాట్లాడతారా 35లో? అసలుకి పితరుల రక్తం తర్వాత తరాల మీదకి వస్తుందా అది ప్రశ్న. పైగా నీతిమంతులు, వాళ్ళ నీతిమంతులు, నీతిమంతుల రక్తం ప్రతీకారం కోరుకుంటుందా అన్నది కూడా ఆలోచించాలి. మాట్లాడండి
సార్.
ప్రసాద్ అన్న
సార్, మనకు ప్రకటన 6:9-10 వచనాల్లో వదింపబడిన ఆత్మలు బలిపీఠం కింద నుంచి మాట్లాడటం చూస్తున్నాం సార్, ప్రతీకారం కొరకే. అయితే 11వ ప్రభు అంటున్నాడు ఇంకా కొంతమంది చంపేది ఉంది వాళ్ళు, ఆ లెక్క పూర్తయిన తర్వాత వాళ్లకు న్యాయం చేస్తాను అన్నట్టుగా అక్కడ రాయబడి ఉంది సార్.
చాలా రిలెవెంట్ వాక్యం ప్రసాదం కోట్ చేసింది. నీతిమంతుల రక్తం మరపెడతా ఉంది ప్రకటన 6:9 మనం చూస్తాం. అది బాగుందని, చాలా బాగా కనెక్ట్ చేశారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆ హేబేలు ఎప్పుడు చనిపోయాడు, జఖరి ఎప్పుడు చనిపోయాడు, ఆ తరాల్లో వాళ్ళు చనిపోతే ఈ తరంలో ఉన్న వారి మీదకి ఆ రక్తం రావడం ఏంటి, ఆ రక్తం వాళ్ళ మీదకి ఆపాదించడం ఏంటి, అది ప్రశ్న. ప్రసాద్ బ్రదర్,
ఇక్కడ నిర్గమకాండము 20:5 నన్ను ఉద్దేశించి వారి పిల్లలను 3వ-4వ తరం వరకు విచారించు దేవుడను అనే వాక్యం ఉంది బ్రదర్. దాని ప్రకారం ఎవరైతే మొదటి తరం వాళ్ళు ఆచరించిన విధానాలు ఏదైతే క్రూరత్వాలు చేస్తారో వాళ్ళ పాపం కూడా వీళ్ళకి, అంటే వీళ్ళ 4వ తరం వరకు కూడా దేవుడు వాళ్ళ పాపాలను చూస్తాడని ఉంది బ్రదర్. ఇక్కడ
మీరు చాలా చక్కగా నిర్గమ 24 కోట్ చేశారు. మేము ఆల్రెడీ హెస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం నుంచి మాట్లాడాం, మీరు దాన్ని మనసులో పెట్టుకుని దానికి మీరు సమాధానం చెప్పాలి. నేను కొత్త నిబంధనలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఈ హెబ్రి పత్రిక అనుకుంటా. ఆ హెబ్రి పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాటకు మీరు సమాధానం చెప్పాలి. అప్పుడు హెబ్రి పత్రిక 8వ అధ్యాయంలో నిన్న వచ్చిన హెస్కేల్ 18వ అధ్యాయం ఆల్రెడీ చాట్ బాక్స్ లో కోట్ చేశారు. తండ్రుల దోషాలు కుమారుల మీదకి రావు అని చాలా స్పష్టంగా అంటాడు. ఎదురు పత్రికలో చదివేది వస్తువు ఒక్క మాట, ఏహెస్కేల్ 18లో చూసాం, యిర్మీయా గ్రంథం 31:30 ఉంది.
తండ్రులు ద్రాక్ష పక్కులు అనేసి 31లో ఉంటాయి.
మట్టి ప్రసాద్, దీనికి ఏమంటాం, మరి వాక్యాన్ని ఎట్లా న్యాయం చేస్తాం?
సార్ ప్రైజ్ లో సార్
చేశానా
సార్? వాళ్ళ పితరులు చేసిన దాన్ని బట్టి వీళ్ళు ఒకవేళ దేవుని దగ్గర క్షమాపణ అడిగితే క్షమిస్తారు, కానీ వాళ్ళు చేసిందే మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు వచ్చిన శిక్ష వీళ్ళకు కూడా వస్తుంది సార్, కంటిన్యూ అవుతుంది.
ఉదయభాస్యగారు అన్న మాటనే మీరు ఏకీభవించి మాట్లాడుతున్నారు, అర్థమైంది. అవి రావు, వీళ్ళు చేస్తేనే వీళ్ళ మీద వస్తాయని అంటున్నారు, అది అర్థమైంది. అది అలాగా లేదేమో అనిపించింది.
వీళ్ళు కూడా అదే పాపం చేస్తున్నారు కదా సార్, యేసుప్రభు వారిని నీతి పొందిన యేసుప్రభు వారిని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ప్రభు ఆ మాట వాడారు.
యేసుప్రభుని చంపాలనుకుంటున్నారు కాదు, ప్రభు ఆ మాట వాడారు. ఆ ఏస్కేల్ 18:20 యిర్మీయా 31:30 తండ్రుల దోషాలు కుమారుల మీదకి రావు అన్న కాడ మీరు అన్నట్టుగా ఆ పాపాలు కాదు, వీళ్ళు చేయబోయే పాపాలు వీరి మీదకి వస్తాయన్నమాట. చాలా బాగుంది. హెబ్రి 8:12, థ్యాంక్ యూ. అది కాదు, హెబ్రి 8:12 వాళ్ళ పాపాలు జ్ఞాపకం చేసుకొని అన్నాడు ఆయన. ఆదిత్యోపదేశకాండ 24:16 కూడా తండ్రుల నిమిత్తం పిల్లల్ని చంపకూడదు, పిల్లల నిమిత్తం తండ్రులను చంపకూడదు. ఎవరి శిక్ష వాళ్ళదే, ఎవరి పాపం వాళ్ళదే, ఎవరి పెనాల్టీ వాళ్ళదే. మీరు నిర్గమ 24 కోట్ చేస్తున్నారు, అది పాత నిబంధన, కొత్త నిబంధనలు అది లేదు, ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఏమంటామంటే నేను ఆలోచించేది, సమయం అవుతా ఉంది కాబట్టి నేను ఆలోచించేది, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని జకరియా రక్తం వరకు చిందింపబడి నీతిమంతుడు రక్తం అంతా మీ మీదకు వచ్చిన అన్న మాట దగ్గర ఇది ఆ తరం కొరకు కాదు, ఆ పట్టణం కొరకు మాట్లాడుతున్నాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలు చేసిన దాని కొరకు ఆ పట్టణం మీదకి రాబోతున్న తీర్పు కోసం మాట్లాడుతున్నాడు అని అంటాను. కారణం ఏంటంటే కింద ఎరుసలేమ మీరు ఎలా చేశారు కాబట్టి మీ ఇల్లు ఇవ్వబడింది అని ప్రభు మాట్లాడుతున్న మాటని కోట్ చేస్తున్నారు. రైట్, ముందుకెళ్దాం. 20, 35, 36 వచనాల్లో ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగండి. ఏం ప్రశ్నలు లేకపోతే మనం నెక్స్ట్ పోర్షన్కి వెళ్ళిపోదాం. మట్టి ప్రసాద పోర్షన్ 37, 38, 39 ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు. ఏమైనా మాట్లాడుతున్నా మీరు మాట్లాడచ్చు. మట్టి ప్రసాద్ ఉన్నారా? ఒకసారి మీట్ లో ఉన్నాడు చూడండి. చెప్పండి.
నేను క్లియర్ గా ఉన్నాను బ్రదర్. ఎవరైనా ప్రశ్న అడిగితే సమాధానించండి.
మంచి మాట. మట్టి ప్రసాద్ సిద్ధంగా క్లారిటీతో ఉన్నాడు. మీకేమన్నా ప్రశ్నలు ఉంటే అడిగితే ఆయన మీకు సమాధానం చెప్తాడు. తర్వాత కేకే మూర్తి గారు, ఎన్టీఆర్ టీచర్స్ నుంచి కృష్ణమూర్తి గారు అంటారు, తండ్రి దీవెనలు కుమారులకు వస్తాయా రావా? పాపాలు రావు, సరే ఆశీర్వాదాలు వస్తాయని అడుగుతున్నారు. అది కూడా ఏమన్నా మాట్లాడితే మాట్లాడవచ్చు. 37, 38, 39 మాట్లాడేస్తే మనం అప్లికేషన్కి వెళ్ళొచ్చు, కామెంటరీ కంప్లీట్ చేద్దాము, మిగతా డిస్కస్ చేద్దాం. ఏమి లేకపోతే లేవని చెప్పండి. యా మట్టి ప్రసాద్ బ్రదర్, మీ ఇల్లు విడవబడి ఉన్నది అన్న మాటని ఎలా అర్థం చేసుకోవాలి?
ఇక్కడ ఇల్లు అన్నప్పుడు అక్కడ మామూలుగా దేవుడు నివాసం ఉండి అక్కడ దేవుని ప్రార్థిస్తూ ఉండి దేవుని సావాసం చేస్తూ ఉంటే అక్కడ దేవుని ఇల్లు అనడానికి అవకాశం ఉంది సార్. దేవాలయం అనడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు యేసుప్రభు ఇల్లు అని ఎందుకన్నాడంటే వీళ్ళు మొత్తం దేవుని దూరంగా చేసి ఆయన వైపు చూడకుండా తన యొక్క సొంత నిర్ణయాలతో సొంత గుణాలతో నడుస్తున్నారు. దేవుని మొత్తం పక్క పెట్టారు. కాబట్టి ఆయన మీ ఇల్లు అని అంటే మీ ఇంటి నుంచి నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఒకవేళ మీరు గనక మార్పు చెందితే నా పేరిట ఎవరైనా వచ్చేవారు ఉన్నట్లయితే నేను మీ ఇంట్లోకి వస్తానన్న విధంగా అక్కడ మాట్లాడాడు సార్.
ఓ బాగుంది. ఆయన వాళ్ళు వదిలేస్తున్నాను, ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అన్న ఉద్దేశంతో మాట్లాడాడని అంటున్నారు. బాగుంది, మీ వివరణ చాలా బాగుంది. ఈ ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, ఈ పదాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు?
దేవుడు ఎవరైతే ఎవరినైతే పంపిస్తాడో ఇక్కడ వాళ్ళని అంటే అక్కడ సమాజంలో మార్పు తేవడానికి దేవుని వైపు దృష్టి మరల్చడానికి ఎవరైతే వస్తారో ఆ వచ్చిన వాళ్ళని మీరు అంగీకరించి ఆయన చెప్పేది విని వారు చెప్పిన మార్గంలో ఎవరైతే నడుస్తారో అనే ఉద్దేశంలో చెప్పారు సార్. అక్కడ అప్పుడు మీరు నన్ను చూస్తారు, నేను మీ దగ్గరకు వస్తాను అన్నట్టు మాట్లాడారు సార్.
39 ఈ మాట ఆయన పేరట వచ్చి వారి కొరక, వచ్చి వాడు కొరక, ఒకరి కొరక, అనేకుల కొరక. ఈ పదం
ఎంతమంది వస్తే అంతమంది కొరకు సార్. ఎవరు వచ్చినా కూడా వాళ్ళు స్వీకరించాలి.
39 వచనం మీద మాట్లాడతారా స్టడీ టీమ్? 39 వచనంలో ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక, ఎవరు కొరక మాట?
ప్రభు 38 వచనములో పలికిన మాట తర్వాత యెరూషలేమును వదిలిపెట్టి తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్లి ఆయన మళ్ళా మట్లాదివారం యేసుప్రభు వారు జయధ్వనులతో మళ్ళా వచ్చిన మధ్యలో గ్యాప్ ఎక్కువ టైం తీసుకున్నారు సార్. దాని కొరకు ప్రభు అక్కడ మాట్లాడారు.
అదే 39 వచనం ఎవరి కొరకు మాట్లాడుతున్నారు? దాని కొరకు కాదు, ఎవరి కొరకు, ఎవరిని ఉద్దేశించి ప్రశ్న? ఎవరు ఏది
యెరూషలేమును ఉద్దేశించే ప్రభు యెరూషలేమును వదిలిపెట్టి అన్యజనులు ఉండే ప్రాంతానికి వెళ్లిపోయి మరలా కొన్ని రోజుల తర్వాత అప్పుడు మళ్ళీ యేసుప్రభు సిలువ వేయబడటానికి ముందు ఆదివారం అక్కడికి వచ్చారు సార్. ఆ గ్యాప్ గురించి ప్రభు అక్కడ మాట్లాడు.
ఇప్పుడు మా మట్టి ప్రసాద్ పోర్షన్, మట్టి ప్రసాద్ ఏమన్నా అంటే ఆయన పేరట వచ్చే వారు ఎవరైనా అని అంటాడు. మీరు అలాగే అంటున్నారా, మీరు వేరేగా మాట్లాడుతున్నారా?
యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడు అనుకుంటున్నాను.
కొండారెడ్డి యేసుక్రీస్తు ప్రభు కోసం అన్నారు, అలాగే కొరువు ప్రసాద్ అని యేసుక్రీస్తు ప్రభు కోసం అన్నారు. మట్టి ప్రసాద్, నీకేమైనా అర్థమైందా? మీరు ఎందుకు డివేట్ అయ్యారు?
సార్, ఇక్కడ ప్రభు పేరిట వచ్చేవాడు అన్నారు.
ఓకే,
ప్రభు పేరిట అంటే ప్రభు తరపున వచ్చేవాళ్ళు.
ఆయన 21 కోడ్ చేయొచ్చు సార్, 21:9 మనకు అక్కడ
ఆయన చెప్పనివ్వండి, ఆయన చెప్పనివ్వండి
అని ఈ వాక్యాలు చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రభు పేరిట వచ్చేవాళ్ళు అంటే ఆయన ఒకవేళ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన కొరకు ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని అంగీకరించాలి. అంగీకరిస్తేనే దేవుడు వాళ్ళని అంటే ఆయన ప్రభువుని చూడాలని ఆయన అంటున్నాడు సార్.
సరే, మీరు మీ స్టాండ్ మీదే ఉన్నారు, నేను మాత్రం మీతో ఏకీభవించట్లేదు. నేను ప్రసాదంతో తర్వాత కొండారెడ్డితో ఏకీభవిస్తున్నాను. ఇది
సార్, అది సార్ పైన చదివిన వచనాల్లో ఆల్రెడీ ప్రవక్తలు ఏం చేశారో చెప్పుకుంటూ మీరు కూడా నన్నే సెల్వ్ చేస్తారన్న టెస్ట్ లో మాట్లాడుతూ అప్పుడు దాకా నేను ఎవరో మీకు తెలియదు, అప్పుడు మీరు అన్ని చెప్పినట్టు నేను అర్థం చేసుకున్నాను సార్.
అదే, నీతో ఏకీభవిస్తా ఉన్నాను, ప్రసాద్తో ఏకీభవించట్లేదు. అయినా సరే ఎందుకు అట్లాగా ప్రసాద్ ఆలోచిస్తాడు నాకు అర్థం కాల. ఏ అబ్బాయి ఏమన్నా సజీవాహిని కామెంట్లు అలాగే ఇచ్చారా ఏంటి? అక్కడేమో ప్రభు పేరట వచ్చేవాడు అన్నప్పాడు యేసుక్రీస్తు ప్రభు కొరకే మాట్లాడుతున్నాడని మాకు అనిపిస్తుంది. ప్రభు పేరట వచ్చేవారు ఎవరైనా సరే స్తుతింపబడును గాక, ఇది ఎక్కడ వ్యాఖ్యానం అర్థం కాలేదు నీ వ్యాఖ్యానం. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అంటే యేసయ్య, కానీ ఎవరైనా అని అంటున్నావు. ఏమైనా కామెంట్లో ఉందా? కామెంట్ అని చదువుకోమంటా ఇప్పుడు మమ్మల్ని? సార్
సార్ ఇప్పుడు ప్రభు పేరిట అంటే ప్రభువుని ఆయన కొరకు ప్రార్థించేవాళ్ళు.
ఆ పక్క చదవండి, ప్రభు పేరిట పక్క ఇంకొక పదం ఉంది.
నన్ను చూడాలని
మొత్తం 39 మళ్ళీ చదవండి.
ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక. మీరు
ఫ్లోరలా
వచ్చువాడు
అంటే ఎవరికైనా అప్లై చేసేయచ్చా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు కోసం అనుకోవచ్చా? అది మా ప్రశ్న.
ప్రభు కొరకు.
ఏమన్నా అర్థమైందా?
అర్థమైంది సార్.
మీరు ఆ పది వచ్చేవాడు అన్నదాన్ని మిస్ అయ్యారు, అందుకోసం మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు మమ్మల్ని. ఇక్కడతో డిస్కషన్స్ అయిపోయాయి. నేను ఒకసారి సజీవాహిని కామెంట్ చదివేస్తాను, ఏమైనా డౌట్లు ఏమన్నా ఉన్నాయి ఇంకా మనం క్లారిటీకి రాలేదనుకుంటే మాట్లాడండి, లేకపోతే చాలా చక్కటి చాప్టర్. ఈ చాప్టర్ లో నుంచి మనం అప్లికేషన్స్, అద్భుతమైన అప్లికేషన్స్ రాసుకోవచ్చు. ఆ అప్లికేషన్స్ చాలా హెల్ప్ అవుతాయి, అందులోకి వెళ్ళిపోదాం. సుసన్న కిరణ్ తను అంటుంది, వచ్చేవాడు పాత నిబంధనలో రాబోయే మెస్సయ్యకు ఇది ఒక ప్రత్యేకమైన నామం వచ్చిన వచిక బిరుదు. రాబోచున్నవాడు నీవేనా అని వాళ్ళు అడిగారు. దాన్ని మూల భాషలో లేకపోతే పాత నిబంధనలో కురియోస్, ప్రభు యెహోవా దేవుడు, అది ఆయన కొరకు రాస్తున్నమాట. ఇది అందరికి ఆపాదించడానికి లేదు. బాగుందమ్మ, చక్కటి ఎక్స్ప్లెనేషన్. ఓకే, కురియోస్ అంటే ప్రభు పేరట వచ్చేవాడు. బాగుంది, ముందుకెళ్తున్నా. వాస్తవానికి ఈ వచనాలు ఇక్కడ ట్రైనింగ్ టీం వల్ల ఏమైనా యాడ్ చేసేది ఉందా? ఉదయబాబు సీఏ గారు, బివలా వెంకట్, శామ్యుయల్ ఏమైనా మీరు మాట్లాడేది ఉందా? ట్రైనింగ్ టీం 34 వచ్చిన కామెంట్ చదువుతా ఉన్నాను. మనం ఆల్రెడీ చదివేశామని అనుకుంటున్నాను. రైట్. తన శుభవార్త ప్రకటన కోసం తాను పంపబోతున్న రాయబారులు, శుభవార్త ప్రచారకులు, ఉపదేశకులు అని యేసు ఉద్దేశం. తమ పూర్వీకులు పాత వడంబడిక ప్రవక్తలకు ఎలా చేశారో ఇప్పుడు యూదులు నాయకులు వీరికి అలా చేస్తారు అని ప్రభు చెప్తున్నారు. మా అది ప్రవచనం అన్నట్టుగానే మీరు కూడా అలా చేస్తారన్నమాట. తర్వాత ఇది హేబెల్ రక్తం అంటే తెలుసు, మొదటి హతసాక్షి, మొదటిసారిగా హత్యకు గురైన అది హేబెలు. జకరియా అన్న మాట దగ్గర వీళ్ళు ఏమంటారంటే, జకరియా ప్రవక్త ఉన్నాడు ఆయన కోసం కాదు ఇది అని అన్నారు. తర్వాత యెహోయాద యాజకుడు కుమారుడైన జకరియా గురించి మాట్లాడుతూ ఉండవచ్చు అని మాట్లాడుతూ దాన్ని కన్ఫర్మ్ చేయలేదు, అయి ఉండొచ్చు అన్నారు. తర్వాత మనం మాట్లాడుకున్నట్టుగానే యేసు ఆ హత్యకు వారే బాధ్యులని చెప్తున్నాడు. ఓకే, అది అయిపోయింది. 37వ వచనం, ఎన్నో సార్లు అన్నమాట దగ్గర జెరూషలేం ప్రజలను సంరక్షిస్తూ దీవిస్తూ పోషిస్తూ ఉండాలని తహతహలాడిందని పాత నిబంధన వడంబడికలో ఉన్న యెహోవా దేవుడు చాలా సార్లు ఓర్చుకున్నాడు. ఇక్కడ మరలా యేసుక్రీస్తు ప్రభు ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకోవచ్చు అని ఇచ్చారు. వాళ్ళకైతే ఆశ లేదు, మీ ఇల్లు ఇడవబడినది అన్న మాట దగ్గర యేసు ప్రభు ఆలయం వదిలి వెళ్లడానికి కొంచెం ముందు ఆయన మాటలు పలికాడు. ఇల్లు అంటే బహుశా ఆలయం కావచ్చు. ఇంతకు ముందు ఒకసారి జరిగినట్లుగా దేవుడు జెరూషలేం యూదులను వారి మానాన్న వారిని వదిలేస్తున్నాడు. గతంలో వదిలేశాడు, ఇకబోతు అంటాం. ఇక్కడ మళ్ళీ వదిలేస్తున్నాడు. మరోసారి వారు ఆయన తిరస్కరించారు, అందుకు ఫలితాన్ని మరోసారి వారు అనుభవించాల్సిందే. మనకు తెలిసినంత వరకు యేసు మళ్ళా ఆ ఆలయం గడప తొక్కలేదు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు కొరకు ప్రభు పెరటొచ్చేవాడు అంటే యేసు జెరూషలేము నగరం ప్రవేశించినప్పుడు ఆయన్ను అనుసరించే గుంపు ఈ మాటలు పలికారు. స్తుతింపబడినగాక అన్నక్కడ హోసన్నా అని ఆయన ఆరాధించారు. దాన్ని ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడినగాక హోసన్నా. ప్రజల నాయకులతో సహా అధిక సంఖ్యకులు అనలేదు. తమ అభిషక్తిని వారు నిరాకరించారు. ఇక్కడ యేసు తన రెండవ రాకడ గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు తప్పకుండా అంగీకరిస్తారు, రెండవ రాకడలో ఆయన వస్తాడు కాబట్టి. తర్వాత ఈ కింద చాలా చక్కటి వాక్యాలను కోట్ చేస్తూ వారు మాట్లాడారు. అందులో యువచనాలు ఏముందో, కపట భక్తి, వేషధారితనం, 2-3 వచనాల్లో మాట్లాడారు. తర్వాత ఇతరుల మీద బరువులు మోపటం, మనుషుల్ని సంతోషపెట్టడం, దమ్మంగా ప్రవర్తించటం, వారు గౌరవ స్థానాలు కోరుకోవటం, వాళ్ళు ఉన్న లోపాలు, వారి మతంలోకి మిగతా వాళ్ళు చేర్చుకోవడానికి తాపత్రయపడటం, ఏసయ్య వెళ్ళిన 5 సార్లు గుడ్డువారు అన్నాడు. నేను ఒక మాట మీ గమనాన్ని తీసుకొచ్చలేదు. నా ప్రశ్న, ఏసయ్య వాళ్ళని తిట్టరాని మాటలతో తిట్టాడు, గుడ్డు పరిచయడు అన్నాడు, అంధుడు అన్నాడు. అలా మాట్లాడడం యేసుక్రీస్తు ప్రభుకి సరైంది అని దాన్ని మనం సమర్థించవచ్చా? ఆ పదాల మీద మీరు ఏమన్నా మాట్లాడతారా? గుడ్డువారు అని చెప్పేసి 5 సార్లు అన్నాడు ఆయన. ఇంపార్టెంట్ విషయాన్ని పక్కన పెడుతున్నారు, అన్ఇంపార్టెంట్ విషయాన్నేమో ఎత్తిని పెట్టుకుంటున్నారు. అది కూడా ఆయన వాళ్ళ మీద ఆరోపించాడు. ఇక్కడ సుసన్న కిరణం మరొక ప్రశ్న అడుగుతా ఉంది. తనేముంటదంటే 23వ వచనం ఆధారంగా మేము దశం భాగాలు ఇవ్వాలా, వాటిని మానక వీటిని చేయండి అన్నాడు కాబట్టి దశం భాగాలు ఇవ్వాల్సిందేనా? దాని మీద కూడా మీరు మాట్లాడవచ్చు. అయిపోయింది ఇక్కడతో మనకి 12 నిమిషాలు ఉన్నాయి, 12 నిమిషాల్లో మొత్తం కంప్లీట్ చేయాలి. ఏమైనా మాట్లాడుతుంటే మాట్లాడండి, ఏం మాట్లాడేది లేకపోతే సజీవ వాహిని కామెంటరీ కూడా చదివేశాను. తర్వాత అప్లికేషన్స్ తీసుకుని సెక్షన్స్ మాట్లాడాలి. చాప్టర్ ముగింపులో వచ్చాం కాబట్టి 23వ అధ్యాయాన్ని ఎన్ని సెక్షన్స్ కింద మీరు చూడగలుగుతున్నారు, అవి ఏమిటి, ఏమన్నా మాట్లాడతారా
సార్? 2 సెక్షన్స్ అన్ని నేను అనుకున్నాను సార్. 1 నుంచి 36 వచ్చిన వరకు ఒక సెక్షన్, 37 నుంచి 39 వరకు ఒక సెక్షన్ అని 2 సెక్షన్లు అనుకున్నాను.
2 సెక్షన్స్ గా మీరు అనుకుంటున్నారు. 1 నుంచి 36 వరకు ఒకటే సెక్షన్, 37 నుంచి 39 వరకు 2. ఇంకెవరైనా మాట్లాడతారా? 2 సెక్షన్స్ అని నేడతాను. పుష్పవేణి గారు 3 సెక్షన్స్ అన్నారు.
ప్రజలకు సార్
తర్వాత వాళ్ళని తిట్టడం సబబే అని అడిగాను, ఏం చెప్పలేదు. దశమ భాగాలు ఇవ్వాలని అడిగాను, ఏమి చెప్పలేదు. ఎంత ఎనాక్టివ్ గా ఉన్నారు. మాట్లాడు సామ్య.
దశమ భాగం ఉన్న దగ్గర అక్కడ పరిసయ్యులు శాస్త్రులకి ఆయన మాట్లాడుతున్నారు సార్. ఆ కొత్త నిబంధనలో ఎక్కడైనా కోడ్ చేయబడిందా అన్న దగ్గర ఇక్కడ మిస్కోడ్ చేసి దాన్ని వాడుకోవడానికి లేదనేది నా ఆలోచన సార్.
దశమ భాగాలు వాళ్ళు దాని కింద ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాట్లాడుతున్నాడు. మనం శాస్త్రులు పరిశీలం కాము క్రైస్తవులు, దాన్ని మనకు అప్లై చేసుకోవడానికి లేదు అని అంటాడు సామ్యూయల్. అగ్రి, బాగుంది.
అక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ న్యాయం కనికర విశ్వాసం అన్నది మనం ఒకటి ఫాలో అవ్వాలి సార్. దశమ భాగం అన్న దగ్గర అది మనకు వర్తించదు, కానీ అక్కడ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను మనం కూడా ఫాలో అవడం మంచిదనేది నా ఆలోచన సార్.
దశమ భాగం అనే దగ్గర దాన్ని కూడా చేయాలన్నట్లుగా ఉంది.
దశమ భాగం చేయాలన్నట్టుగా ఉంది కదా అని అంటాడు తిమోతి. దానికి మానక చెయ్యాలి కాబట్టి నువ్వు పుదీనాలోను సూపులోను జీలకర్రలోను అన్నిట్లో కూడా కావాల్సింది ఇవ్వాలి దశమ భాగాలు. అర్థమైందా? మెడిసిన్స్ లోను అన్నిట్లో కూడా దశమ భాగాలు ఇవ్వాలి, రెడీగా ఉండు. ఇవన్నీ చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి. మరి
ఇంకొక చిన్న అక్కడ డౌట్ సార్, అంటే ఆయన ఎక్కువ ఈ వేషధారులు అన్నారు, బృడితనం అన్నారు, అంటే వేషధారితనం వల్ల బృడితనం వస్తుందా లేకపోతే గ్రుడితనం వల్ల వేషధారితనం వస్తుందా అన్నది నా డౌట్ సార్.
నువ్వు డౌట్లు అడుగుతా ఉండు, కానీ మా డివిజనల్ ఇన్ఛార్జ్ మాత్రం అద్భుతం, నోరు ఎప్పుడు ఏమి చెప్పరు, నువ్వు అడిగితేనే ఉండాలంతే.
గుడ్డితనం వల్ల వేషధారితనం వస్తుంది.
గుడ్డితనం వల్ల వేషధారితనం వస్తుంది, వేషధారితనం వల్ల గుడ్డి వారి కారు అంటాడు కొండారెడ్డి. బాగుంది ఎక్స్ప్లెనేషన్. ఇంకే సెక్షన్స్ ఎన్ని సెక్షన్స్ అండి? 2 సెక్షన్స్ అంటున్నారు, 3 సెక్షన్స్ అంటున్నారు, అవేంటో చెప్పండి అన్నాను. ఏమి చెప్పట్లా, స్టడీ టీము ట్రైనింగ్ టీము చెప్పండి. ఇరవై మూడవ అధ్యాయం ఎన్ని సెక్షన్ చేయొచ్చు
సార్? 3 చేయొచ్చు సార్.
3 చేయొచ్చు. చెయ్యి, 3 చేయొచ్చు చెప్పి ఎలా ఉంటుంది?
1 నుంచి 12 వరకు సార్.
1 నుంచి 12 వరకు సెక్షన్ ఏం పేరు పెడతావు?
ఇక్కడ కపటత్వం గురించి ఉండదు సార్ మొత్తం.
కపటత్వం గురించి మాట్లాడుతున్నాడు. కపటత్వం గురించి, కపటత్వం కాదబ్బా, వేషధారితనం. 1 నుంచి 12 వచనాలు వేషధారణ కోసం మాట్లాడుతున్నాడు. వేషధారణ అందామా కపటత్వం అందామా? మట్టి ప్రసార
వేషధారణ సార్. రెండోది
13 నుంచి 36 వరకు ఏం పేరు పెడతావు?
ఇక్కడ యేసుప్రభు వాళ్ళ గురించి బాధపడడం, అయ్యో అనే వచనాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి సార్.
అయ్యో అని 7 సార్లు అన్నాడు ఆయన. అయ్యో అని 7 సార్లు అన్నాడు. దాని ఏమంటామంటే వాళ్ళ మీద పలికిన శాప వచనాలు, వాళ్ళ మీదకి ప్రకటించిన శిక్ష. ఇదంతా ఒకటేమో వేషధారణ, 2వ సెక్షన్ ఏమో వేషధారుల మీదకి వచ్చే శిక్ష. బాగుంది. 3వ సెక్షన్
37 నుంచి 39 వరకు సార్, అది విలాపం సార్.
37 నుంచి 39 వరకు ఏమంటదని
ప్రజలు నిరాకరణ, అంటే జెరూసలేంపై ఆయన బాధపడ్డాడు కదా సార్.
యేసుక్రీస్తు ప్రభు యొక్క విలాపం, యేసుక్రీస్తు ప్రభు యొక్క విలాపం అని మనం అనుకోవచ్చు. బాగుంది, మూడు సెక్షన్స్ అంటున్నారండి, ముందుకెళ్తా ఉన్నాను. పట్నం గురించి చింత, పట్నంపై యేసు విలాపం. ఓకే, పట్నం గురించి చింత అన్న మాట దగ్గర ఎలాగైనా పట్నాన్ని కాపాడాలి, రక్షించాలి, అది కాదు ఆయన ఉద్దేశం. అయిపోయింది మీ పని, అయిపోయింది, మిమ్మల్ని ఎండగడతాను, తగలబెడతానని మాట్లాడుతున్నాడు. దాన్ని చింత అనడం కంటే కూడా ఆయన పట్నం మీద కలుగుతున్న షాప్ వచ్చిందారని మాట్లాడడం కూడా బాగుంటుంది. రెండు సెక్షన్స్ కూడా మనం చూసేసాం. నేను ఈ స్టడీ టీమ్ వాళ్ళని అడుగుతున్నాను, వాళ్ళ మీద పలికిన ఏడు శాపాలను సమప్ చేస్తారా ఎవరైనా ఒకరు? ఇవి ఏడు శాపాలు. రెండు మాట వేషధారణ సమప్ చేస్తారా? వేషధారణ ఇది ఏరియాలో. ఇంకోటి మనం సమప్ చేయగలిగింది ఏంటంటే, ఎన్ని మాటల చేత వాళ్ళని యేసుక్రీస్తు ప్రభు తిట్టాడు, ఎన్ని పదాలు వాడాడు అలాగ వాళ్ళు తిట్టడానికి. అవి ఏమైనా మీరు ఎక్సర్సైజ్ చేసి ఉంటే బాగుంటది, గుర్తుపెట్టుకోవడానికి కూడా బాగుంటది. ఎవరన్నా మాట్లాడతారు? సంపత్ బ్రదర్.
సార్, సార్ మీరు చెప్పినట్టు ఏడు సార్లు అనేది అయ్యో అయ్యో అనేసి ఆ వచనం నాకు బోధపడింది సార్.
నేను కూడా చాలా సార్లు అయ్యో అటెండెన్స్ పెట్టండి అని చెప్పి ఎన్నిసార్లు మొత్తుకుంటున్నాను మీ డివిజనల్ ఇన్షియర్ల తోటి, మీకు అసలు కనికరమే లేదు. చెప్పండి.
అదే సార్, అదే సార్, అయ్యో అయ్యో అనేసి ఆ విషయం నాకు బోధపడింది సార్. ఏడు సార్
బోధపడింది, చాలా సంతోషం. ఇంకేమైనా చెప్తారా? ముగిస్తాను, టైం అయిపోయింది, మీరేం చెప్పరు, మీరేం
చెప్పుకోవాలి. 23:13 అన్న, పరలోక రాజ్యాన్ని మూసివేస్తున్నారు, తాము ప్రవేశించట్లేదు, ఇతరులు ప్రవేశించట్లేదు అన్నాడు అన్న.
ఏడు శాపాల్లో మొదటి శాపం పరలోక రాజ్యంలో ప్రవేశించరు, వాళ్ళు ప్రవేశించరు. మూసివేస్తున్నారన్న పక్క వారికి, వాళ్ళ మీదకి వస్తుంది మాత్రం వాళ్ళకి పరలోక రాజ్య ప్రవేశం లేదు ఈ వేషధారులకి. ఇంకా రెండోది
23:15 అన్న, నరకపాత్రులుగా చేస్తున్నారు,
వాళ్ళు పరలోకానికి ప్రవేశించరు, రెండు నరకానికి పోతారు. రెండో మాట. ఓకే,
3:16-20 అంధ మార్గదర్శులుగా ఉంటున్నారు, బలిపీఠం తప్పుడు బోధలు చేస్తామని ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు.
అదే గుడ్డు వాళ్ళు, ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను, గుడ్డు నాయకులు, వాళ్ళ గుడ్డుతనం వచ్చేసింది. మూడవ శాపం వాళ్ళ గుడ్డు వాళ్ళు, ఆత్మీయ గుడ్డు వాళ్ళు అని చెప్పి తిడుతున్నాడు. తర్వాత
న్యాయం కనికరం విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, విడిచిపెట్టేశారు.
వాళ్ళు న్యాయం కనికరం విశ్వాసం లేదు, అవన్నీ కోల్పోయారు, ఆ సెన్స్ కూడా వాళ్ళకి లేదు. తర్వాత లోపల కప్పులు శుభ్రం చేయకపోవడం, వాళ్ళు లోపల కుళ్ళిపోతున్నారు, లోపడాలు కుళ్ళిపోతున్నారు. తర్వాత సున్నం పూసిన సమాధులు,
ప్రవక్తలను చంపిన, ఇతరుల పాపాన్ని కొనసాగిస్తా ఉన్నారు.
వారు హంతకులు, ప్రవక్తల రక్తానికి బాధ్యులు, లేదా ప్రవక్తల రక్తాన్ని దాని ఏమంటారు, ప్రవక్తలకు సమాధులు కట్టి ఓకే, వాళ్ళు బాధ్యులు, నీతిమంతుల రక్తానికి బాధ్యులు. ఈ ఏడు శాపాలండి, అయ్యో అయ్యో అన్న మాట దగ్గర మనం చూసి యేసుక్రీస్తు ప్రభు వేషధారిని కూడా చాలా చక్కగా రాయబడింది. ఏమేమి చేస్తే వేషధారణం మీరు చక్కగా స్టడీ చేయొచ్చు. ఆ వేషధారి ఇవి ఇవి ఉంటే వేషధారి అయ్యారు, నాలో ఏమైనా వేషధారితనం ఉందా? ఆయన అయ్యో అని చెప్పాడు, నన్ను చూసి అయ్యో అనే పరిస్థితులు ఏమైనా ఎక్కడైనా ఉన్నాయా అని మనం చెక్ చేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. రెండు అప్లికేషన్ కి వెళ్దాం, వరుసగా అప్లికేషన్ చెప్పండి. కొరువు ప్రసాద్ అన్న, మీ అప్లికేషన్ చెప్తారా? అట్లాగే పార్టిసిపెంట్స్ కి చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, చాట్ బాక్స్ లో నుంచి మీ అప్లికేషన్స్ తప్పకుండా చెప్పాల్సిందిగా. దాని వల్ల మీకు మేలు, కనీసం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాడు 10 పాయింట్లు అప్లై చేసుకోవద్దు, ఏదో ఒక కీ పాయింట్, ఇది నన్ను గుచ్చుకుంది, ఇది నాలో లోపంగా ఉంది, ఇది మార్చుకోవాలనుకుంటున్నాను అన్నదాన్ని
మీరు అప్లికేషన్ గా రాసుకుంటే మీరు కరంగా ఉంటారు.
సార్, నేను యేసు ప్రభు వారు మూడో వచనంలో పలికిన మాట ప్రకారము వారు చెప్పే వాటిని వినండి కానీ వాళ్ళ క్రియలు చొప్పున చేయొద్దు అన్నారు, కాబట్టి నేను అలా ఉండాలనుకుంటున్నాను.
మూడో వచ్చిన వరకు ఎందుకు వెళ్తారు అప్లికేషన్? మా 23 వచ్చిన నుంచి వెళ్ళాలి.
అధ్యాయం మొత్తం వద్దా సార్?
అధ్యాయం అంతా అప్లికేషన్ కి వెళ్ళాం. అధ్యాయం అంతా ముగింపు కాబట్టి జస్ట్ సెక్షన్స్ వరకు వెళ్తాం. అప్లికేషన్స్ 23 నుంచే తీసుకోవాలి. తర్వాత సంపత్ బ్రదర్ వరుసగా అప్లికేషన్ చెప్పండి. చెప్పండి కదా
సార్. బోధించిన విధానం నేను హృదయం శుద్ధి కలిగి దీవించాలని ఆశపడుతున్నాను సార్.
ఏమర్థం కాల మళ్ళా చెప్పండి.
జీవితంలో ప్రభు కొరకు హృదయ శుద్ధి కలిగి జీవించాలని ఆశపడుతున్నాను.
హృదయ శుద్ధి కలిగి మీరు జీవించాలని ఆశపడుతున్నారు. ఏ వచనం ఆధారంగా తీసుకున్నారు అప్లికేషన్? ఆ వచనం కూడా చెప్పండి.
దేవుడికి హృదయం అంటే హృదయ అంతరంగం చూస్తాడు కానీ పై రూపం చూడడు సార్ దేవుడు.
కాబట్టి 23 వచనం నుంచి 39 వచనం వరకు ఉన్న వచనాల్లో ఏ వచనం ఆధారంగా తీసుకున్నారని అడిగారు. మీరు మళ్ళీ బయటకు వెళ్ళదు, ఈ వాక్యాల్లో నిలబడండి.
అంటే వేషధారణ అనేది కాకుండా మనము హృదయ స్థితి గల మనసు కలిగి ఉండాలని నేను భావిస్తున్నా సార్.
అది ఏ వచనం? ఏ వచనం? వేషధారణ వచ్చాను. మీ కళ ముందు బైబిల్ ఉండాలి. ఆ బైబిల్లో వాక్యాలు ఆధారం చేసుకుని రాసుకోవాలి మీరు అప్లికేషన్. మీరు వాక్యాన్ని కనెక్ట్ చేయలేకపోతున్నారు. మీ సంపద బ్రదర్ మీరు ఏమైనా ట్రైనింగ్ స్టార్ట్ చేశారా? ఏమైనా కోర్సులు చేశారా ఎస్ఎఫ్జేలో?
ఎంపీటీసీ సార్, ఎంపీటీసీ చేశాను కానీ ఎగ్జామ్ రాయలేదు సార్.
ఎంపీటీసీ రాశారు, ఎగ్జామ్ రాయలేదు, ఎంపీటీసీ చేశారు. ఎంపీటీసీ వెళ్ళిపోయింది, నన్ను వెళ్ళిపోయింది, మీరు అక్కడే కూర్చున్నారు. ఈ సంవత్సరం ఏం కోర్సులు చేయట్లేదా?
మళ్ళా అదే కంటిన్యూ చేసుకుని ఫిల్ఫిల్ చేద్దామని సార్.
ఎక్కడుందని ఎంపీటీసీ మీరు చేయడానికి? మీరు భలే ఉన్నారు ఇంకానే. చేయండి, కోర్సులు చేయండి. చాలా వీక్ గా ఉన్నారు మీరు. వాక్ అడిగిన దాని సమాధానం చెప్పలేకపోతున్నారు
సార్. కంటిన్యూ చేసుకుంటారు.
పొరుగు ప్రసాద్ అని అప్లికేషన్ చెప్తారా మీరు? మళ్ళా ఈ రోజు లేని పోర్షన్ లోకి వెళ్ళి అప్లికేషన్ రాసుకుంటున్నారు. అప్లికేషన్ కి ఏ వాక్యాలు అంటే వాక్యాలు చెప్పలేకపోతున్నారు.
23 వచనములో న్యాయము కనికరము విశ్వాసము అనేది కలిగి ఉండాలని అప్లికేషన్ సార్.
ఏమి లేదా ఇప్పుడు?
ఉంది సార్, కానీ ఇంకా
అది ఉంటే అప్లికేషన్ ఎట్లా అవుతుంది? లేనిది ఏదైనా ఉంటే చేస్తానన్నాలి, ఏదన్నా ఉండకూడదు ఉంటే వదిలేస్తానన్నారు. అది కదా అప్లికేషన్. బాగుంది, ఈ వాక్యం బాగుంది కాబట్టి తీసేసుకున్నానంటే ఎట్లాగా? అప్లై చేసుకోవడం కోసం అడుగుతున్నా
సార్. 23 వచ్చిన సార్
ఆయన మళ్ళా మీదకి వస్తాను. ఒక్క నిమిషం ప్రసాద్ అన్న, అప్లికేషన్ అయిపోయినవాడు మీకు అప్లికేషన్ రాసుకోవడం కూడా ఎంత కష్టపడుతున్నారో. చెప్తారు అప్లికేషన్ చాలా చక్కగా చాట్ బాక్స్ లో అప్లికేషన్ పెడుతున్నారు. బెస్ట్ అండి. దీవెన గారు అండి, 27 వచనం నుంచి సున్నం కొట్టిన సమాధి లాగా నేను ఉండకూడదు అని అప్లై చేసుకుంటున్నాను.
చెప్పేస్తాను సార్ అప్లికేషన్ సార్.
చెప్పండి బాబు, మీరు చెప్పండి, వాళ్ళు చెప్పరు అలాగా.
23 వచనంలో నాకు కనికరం పొరవడిందని అనిపిస్తుంది సార్, కనికరం కలిగి ఉండాలని నేను అనుభవించుకుంటున్నాను సార్.
నాలో కనికరం లేదనిపించింది, కనికరం కోసం నేను అప్లై చేస్తాను. చాలా బాగుంది సామ్యూయల్, కనికరం కలిగి ఉంటాను. బీలా వెంకట్
అన్న, నేను లోపల ఒకవేళ బయట నేను శుద్ధిగా ఉండి లోపల అశుభ్రంగా ఉన్నానేమో, ఇక్కడ నుంచి కూడా నేను శుభ్రంగా లోపల బయట కూడా అంటే ఆత్మీయ స్థితిలో ఇంకను కూడా నేను బలపడాలి. నాలో ఏమైనా ఉంటే తీసివేసుకోవాలని నేను అప్లికేషన్ చేసుకుంటున్నాను.
ఏమైనా ఉంటే అప్పుడు అప్లికేషన్ అవ్వం ఉన్నాయి కాబట్టి మార్చుకుంటాను, అది వస్తుంది అప్లికేషన్. మీ హృదయంలో ఏముందో ఎవరు తెలుస్తుంది అమ్మ, నువ్వే చెప్పాలి. కానీ ఉన్నాయో లేదో నీకు అర్థం కాకపోతే ఎట్లాగా? కొంచెం సరిగ్గా చూసుకో, కనిపిస్తాయి.
కొండారెడ్డి, తర్వాత తిమోతి, మట్టి ప్రసాద్, ఉదయభాసియ గారు అప్లికేషన్ చెప్పండి.
సార్, నా వచనాలు 27-28 వచనాల్లో నుంచి నేను బయటికి ఒక రకంగా లోన ఒక రకంగా ఉండకుండా కపటం కలిగి కల్మషం కలిగి ఉండకుండా ముఖస్థుతి చేయకుండా ఏదన్నా ఎలుపులా బయట ఒకే రకంగా ఉండటానికి నేను అప్లికేషన్ తీసుకుంటున్నాను.
దాన్ని యథార్థత అంటారు. లోపల ఒకటి బయట ఒకటి ఉంటే అది వేషధారణ, లోపల బయట ఒకలాగుంటే యథార్థత. కాబట్టి యథార్థంగా ఉంటాను అన్న అప్లికేషన్ బాగుంది కొండారెడ్డి. మిగతా త్వరగా చెప్పండి టైం అయిపోయింది.
35-36
మీ వాక్యాల్లో నుంచి మీరు అప్లికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు పోర్షన్ అంతా 23-39 వరకు తీసుకోవచ్చు. చెప్పండి.
క్రీస్తుని బట్టి ప్రవక్తులైన నీతి మంత్రులు సాక్ష్యాలు ఎలా అవన్నీ విన్నాను సార్. విన్న తర్వాత నేను గుడ్డివారిగా ఉండక నీతి మంత్రులైన గురించి సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికి నేను ఉంటాను.
అర్థం కాదు, మళ్ళా నీ అప్లికేషన్ మాకు అర్థమయ్యే భాషలో చెప్పు.
క్రీస్తుని బట్టి ప్రవక్తులైన నీతి మంత్రులు సాక్ష్యాలు విన్నాను సార్. 35-36 వచనాలు పెట్టారు. సేబీలు రక్తము అనీతి మంత్రులు యొక్క సాక్ష్యాలు విన్నాను. అయితే ఇక నుండి నేను గుడ్డివాడిగా ఉండక నీతి మంత్రులు అయినటువంటి సాక్ష్యాన్ని పొందుకుంటాను.
వారు నీతి మంత్రులు అని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. నేను కూడా నీతిమంతుడు అనే ప్రభు ద్వారా సాక్ష్యం పొందుకునేలా జీవిస్తాను. అదా నీ అప్లికేషన్. నీతిమంతులు అని ప్రభు చేత పిలువబడడానికి నేను ఆశపడుతున్నాను. బాగుంది అప్లికేషన్, చక్కగా ఉంది. మిగతా చెప్తారా? మట్టి ప్రసాద్. ఎస్ ప్రసాద్.
37 వచనం ప్రకారము యేసు విధంగానైతే ఎరుసలేం కోసం ప్రార్థించాడు, నేను కూడా దేవునికి దూరంగా ఉన్న వారి కోసం, ఎవరైతే దేవునికి దూరంగా ఉండి రక్షణ కోరుకోకుండా ఉన్నారో వాళ్ళు రక్షణకు రావాలని ప్రార్థిస్తాను. అదేవిధంగా దేవుని సువార్తను కూడా ప్రకటించడానికి నిర్ణయం తీసుకున్నాను.
37 వచనం మీకు ప్రార్థనలాగా అనిపించిందా? యేసయ్య ఎరుసలేం రక్షణ కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడా?
దుఃఖించాడు కదా బ్రదర్, ఆయన అది ఖరాబ్ అవుతుంది దాన్ని రక్షణ కోసమే కదా సార్ ఆలోచించింది ఆయన.
ఏమో నాకు అలాగే అనిపించలేదు, ఉందా అన్నాను, పలానా వచ్చిన ఉంది కదా అని చూపించండి. ఇంకా అక్కడ మీరు తీసుకోగలిగింది ఏంటంటే, ఎన్నో సార్లు ఎరుసలేం విషయంలో ఆయన చేర్చుకోవాలని చెప్పి ట్రై చేశాడు. అట్లాగా మనం సహనం కలిగి ఉంటామంటే పాజిటివ్ వస్తుంది. ఎరుసలేం కోసం ఆయన ఏం ప్రార్థన చేయట్లేదు, అక్కడ వదిలేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మీ కర్మ మేము వదిలేస్తున్నానని చెప్పేసి అన్నాడు. దాన్ని మీరు ఎట్లాగా ప్రార్థన కోసం అప్లై చేసుకున్నారని నాకు అర్థం కాల. చెప్పండి మట్టి ప్రసాద్.
సార్, నా నిర్ణయం అయితే మనకి ఎవరైతే దేవునికి దూరం, ఇప్పుడు ఈ పోర్షన్ లో దాదాపు దేవునికి దూరంగా దేవునికి వ్యతిరేకంగా నడిచే వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, మన సమాజంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని రక్షణ వైపు మార్చడానికి ప్రయత్నం చేస్తాను.
చాలా బాగుంది అప్లికేషన్. వాక్యాధారం ఎక్కడ? మన బైబిల్ స్టడీలో ఏ వచ్చిన ఆధారంగా మీరు అట్లా తీసుకుంటున్నారు? అది నా ప్రశ్న. మీ అప్లికేషన్ అద్భుతంగా ఉంది. ఉదయబాబు సీఏ గారు, ఆయన మీలో ఉన్నాడు ఏంటి?
చాలా సార్లు యేసుక్రీస్తు ప్రభు వారు హెచ్చరిక చేస్తా ఉన్నారు, అట్లాగే నాకు కూడా హెచ్చరికలు లోపడతాను.
హెచ్చరికలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రభు హెచ్చరికలకు నేను విధేయత చూపిస్తాను అన్న మాట బాగుంది. ఒకరు చాట్ బాక్స్ లో చక్కటి అప్లికేషన్స్ పెట్టారు. ఆయన అయ్యో అన్నాడు, నేను అయ్యో అనే స్థితిలో ఉండకుండా జాగ్రత్త పడతాను అన్నది శ్యామల అంటుంది. అయ్యో అనిపించుకోను అని ఎజ్రా అంటాడు, నా తప్పుడు బయటపడినప్పుడు సాకులు చెప్పకుండా ఒప్పుకొని పశ్చాత్తాపడి సరి చేసుకుంటాను. ఎంత చక్కటి అప్లికేషను. ఆయన వాళ్ళని వాళ్ళ తప్పులు ఎత్తి చూపించేది, వాళ్ళకి అర్థం అవ్వాలి, మార్చుకోవాలి. అది వాళ్ళు చేయలేకపోతున్నారు, నేనైతే అలా చేస్తాను అంటున్నాడు. బాగుంది యేసుమణి గారు, అందులైన మార్గదర్శకుల వలె ఉండను. నిజమే, మనం గుడ్డును అయ్యండి మిగతా వాళ్ళకి ఎట్లా త్రావ చూపిస్తాం. ఇది పెద్ద వేస్తారు. దేవునికి భయపడి నీతిగా నడుచుకుంటూ ఆయన అంగీకరించే దానిలా నన్ను నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. ఓకే విజయలక్ష్మి గారు, సంపూర్ణ భక్తి చేయాలనుకుంటున్నాను. 27-28 నుంచి సంపూర్ణ భక్తి చేయాలనుకుంటున్నాను. సమాధిలాగా ఉండను, వేషధారిగా ఉండను. బాగుంది. శాంతి ఇజ్రాయేల్ 23, కనికరం విశ్వాసం విడిచిపెట్టకుండా ఉండాలనుకుంటున్నాను. సూర్య, నీతి మంతుల్లా జీవించాలనుకుంటున్నాను. కళ్యాణమ్మ, నేను మనుషులు మెప్పించే భక్తి కాకుండా దేవుడు మెప్పించే భక్తి కలిగి ఉండాలనుకుంటున్నాను, యథార్థత కలిగి ఉంటాను. బాగుంది అనురాధ, కపట జీవితం కాదు, హృదయపూర్వకంగా విధేయతతో క్రీస్తుని అనుసరిస్తాను. బాగుంది కొండలరావు గారు, పైకి 28 వచ్చిన ఆధారంగా పైకి నీతి మంతుల్లా ఉంటూ లోపల కపటంతో ఎన్నోసార్లు ఉన్నాను, అలా ఉండకుండా ఒకేలా ఉంటాను బ్రదర్. చాలా చక్కటి అప్లికేషన్. కపటం సాధారణంగా హృదయం అన్నిటికంటే మోసకరమైన వాక్యం చెప్తుంది కాబట్టి మనలో ఈ లోపాలు ఉంటాయి, దిద్దుబాటు చేసుకోవడం మంచిది. తర్వాత ఎఫ్రాయిము సుసన్న, నేను లోపల బయట వెలుపల ఒకేలా ఉండాలని కోరుకుంటున్నాను. సుధాకర్ హటికానిశ్చర్, దేవుని హెచ్చరికను స్వీకరించి పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరగాలి. యేసుక్రీస్తుని అంగీకరించి నేను ఆయన చిత్తానుసారంగా ప్రతిరోజు జీవించాలి. బాగుంది రైట్ అండి, అప్లికేషన్స్ కూడా చక్కగా పెడుతున్నారు, ఆ పెట్టండి. ముగించుకుందాం మరి. దయచేసి డివిజనల్ ఇన్ఛార్జ్లు, మీరు ఇంకా బైబిల్ స్టడీస్ లో పార్టిసిపేట్ చేయాలి. జిల్లాలో మీరు ఇంకా బెటర్గా మాట్లాడగలుగుతారు, బాగానే ఉన్నారు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనిపించింది. ముగించుకుందాం. ఎవరైనా ఒకరు స్టడీ టీమ్ని సమయం తీసుకొని బైబిల్ స్టడీని బట్టి స్థుతులు చెల్లించండి. మనం దీన్ని సోమవారం మంగళవారం జిల్లాకి ఇస్తున్నాం, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చక్కటి ప్రశ్నలతోటి వాళ్ళకి ఇవ్వగలగాలని చెప్పి కూడా ప్రార్థన చేద్దాం. ఒక సమయం తీసుకుని ప్రార్థించండి.
తీసుకోండి. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో బైబిల్ స్టడీగా ప్రభువా, గ్రూప్ బైబిల్ స్టడీగా మేము చర్చించుకోవటానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, చక్కటి ఎస్ఎఫ్జే ప్లాట్ఫామ్ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మత్తయి సువార్త 23:23 నుంచి ఆయన 39 వరకు కొంత మట్టుకు మేము ధ్యానించగలిగాము, కొంత మట్టుకు మేము వాటి అర్థాలు తెలుసుకోగలిగాము. ఒకరినొకరు ప్రభువా మేము చర్చించుకొని సరి అయిన సమాధానాలు మేము తీసుకోగలిగాము ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. దీంట్లో పాల్గొన్న బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నడిపిస్తున్న నాయకులు ప్రభువా, మహేశ్వర్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ప్రభువా మేము మీ హెచ్చరికలను బట్టి మేము సరిచేసుకుంటూ మా జీవితాంతము వరకు ప్రభువా మేము నీ మాట వినేవారంగా ఉండటానికి కృప చూపమని, ఇంకా మాలో ఏమైనా అవిధేయత అక్రమ జీవితము ఉంటే దాన్ని సరిచేసుకుని నీ కొరకు మేము నిలబడి సాక్షులుగా ఉండటానికి సహాయం చేయమని, ఈరోజు ప్రభువా యొక్క గ్రూప్ బైబిల్ స్టడీలో పాల్గొన్న థీమును బట్టి, ఈరోజు కాన్ఫరెన్స్ కు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. వందనాలు.
ప్రార్థన చేసిన ప్రసాదానికి వందనాలు. సమయాన్ని తిరిగి ప్రార్థన కొరకు అధ్యక్షులు కప్పు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.